వస్తుందా రాదని కంగారు పడకండి. అందరికీ జ్ఞానం వస్తుంది. ఓం తొందరపడద్దు, మీరందరికీ మోక్షస్థితి కలుగుతుంది, అందరికీ జ్ఞానం వస్తుంది, అందరూ వారసులే. ఈ జ్ఞానానికి అందరూ వారసులే, ఇందులో ఏమి సందేహం లేదు. మీరు చేసే శ్రవణానికి, మీరు చేసే ప్రయత్నానికి, మీరు చేసే సాధనకి ముగింపు మోక్షం. ఏదో ఇప్పుడు మనం ఏదైనా మద్రాసు వెళ్ళాలంటే కారు మారతాం, రైలు మారతాం, బండి మారతాం కదా, మొత్తమే మద్రాసు వెళతాం. నేను ప్రయాణానికి ముగింపు మద్రాసు. అలాగే మీరు చేసే మంత్ర జపానికి, జ్ఞానానికి, మీరు చేసే నిష్కామ కర్మకి ఎన్నిటికి ముగింపు మోక్షం. ఆ ముగింపులో ఇది మోక్షాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు. అయితే గోపిరావు స్వామి ఏం చెప్పారంటే, కృష్ణస్వామి మనసులో కల్మషం లేకుండా చేసుకోండి అని చెప్తాడు. మనస్సుకి మెస్ ఉంటుంది కొంతమంది. మనం ముఖానికి మెస్ అంటుకుంటే మనం కంగారు పడతాం, కానీ మనస్సుకి మెస్ అంటుకుంటే మనం కంగారు పడం. మనస్సుకి మెస్ ఉండకూడదు. మెస్ ఉంటే, మనస్సుకి మెస్ అంటుకుంటే బ్రహ్మభావం కలగదు. మనస్సు తేటగా ఉండాలి, కలుచుగా ఉండాలి. మనస్సులో మెస్ అంటకుండా మనం చూసుకుంటే ఆ కల్మషం అంతా బయటకు వచ్చేస్తుంది. అంటే మన సాధన యొక్క ప్రయోజనం ఏంటంటే, మనసులో ఉన్న కల్మషం బయటకు రావటానికి. అది ఒక మన తెలివితేట వల్ల జరగదు, మన ప్రయత్నంలో జరగదు. ప్రయత్నం చేయాలి, మన ప్రయత్నంలో జరగదు. గురువు యొక్క కర్మ, ఈశ్వరుని యొక్క కృప, శాస్త్రం యొక్క అనుగ్రహం లేకపోతే మోక్షస్థితి సాధ్యం కాదు. అంటే కల్మషంగా బయటకు రావటానికి కూడా ఈశ్వరుని అనుగ్రహం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి. ఇది కేవలం మన సాధన అవసరం, సాధన ఉండే పని పూర్తాడు. అంటే మనం ఈ మోక్షమనే గమ్యానికి చేరుకోవడానికి గురువు అనుగ్రహం, శాస్త్ర అనుగ్రహం, మన ప్రయత్నం, పెద్దల యొక్క అనుగ్రహం ఇవన్నీ కూడా అవసరం. ఇది కానీ మీకు వస్తున్నా రాదని తొందరపడద్దు. అందరికీ వస్తుంది. ఒక జన్మలో కొంతమంది సుఖంగా ఉండొచ్చు, ఇంకో జన్మలో దుఃఖంగా ఉండొచ్చు. ఒక జన్మలో దుఃఖంగా ఉండొచ్చు, ఇంకో జన్మలో సుఖంగా ఉండొచ్చు. అంటే ఎదటి వాళ్ళు మనం సుఖంగా ఉన్నా, ఎదుటి వాళ్ళు దుఃఖంగా ఉన్నారని అంటారు కొంతమంది. ఎవరికి దుఃఖం వస్తుంది, వాయిగా వేస్తూ ఉంటారు, వాయిగా పడతారు. కానీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దుఃఖం ఏదో జన్మలో ఏదో ఒక లోటు ఉంటుంది, ఏదో దుఃఖం ఉంటుంది, ఏదో బాధ ఉంటుంది ప్రతి జన్మకి. ఎందుకు నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ దుఃఖాలకి, ఈ బాధలకి, ఈ యొక్క అశాంతికి ఒక ముగింపు ఉంటుంది. అంటే జన్మలు మారటం వల్ల ఈ దుఃఖం నశించదు, మనకు అశాంతి నశించదు. దీనికి కారణం, దుఃఖం నశించాలంటే, అశాంతి నశించాలంటే, అజ్ఞానం నశించాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో అక్కడ సఫరింగ్ పూర్తిగా అయిపోతుంది. అందుకని మనం చనిపోవటం వల్ల దుఃఖం ఆడదు, మనం చనిపోవటం వల్ల అశాంతి ఆడదు. ఇంకో రాబోయే కొత్త శరీరం వస్తుంది, మళ్ళీ ఆ శరీరానికి బంధించి పడటం, మళ్ళీ అశాంతి అక్కడ ప్రారంభమవుతుంది. అందుచేత ఈ అశాంతికి, ఈ దుఃఖానికి, ఈ కష్టాలకి, ఈ అపజయాలకి, ఈ జయాలకి, ఈ దుఃఖాలకి, ఈ సుఖాలకి, ఈ లాభాలకి, ఈ నష్టాలకి ఒక ముగింపు ఉంది. ద్వైత స్థితికి ఒక ముగింపు ఉంది. అదే జ్ఞానం, అదే మోక్షం, అదే పరమశాంతి, అదే పరమస్థితి, అదే స్వర్గరాజ్యం, అదే నిర్వాణ స్థితి. కానీ ఇంకే శరీరాలు మారిపోతే దుఃఖం ఆగిపోతుంది. అయితే మనం పడే కష్టాలు అయిపోతే శరీరం చచ్చిపోయిందా, కొత్త శరీరంలో మనకి ఏం కష్టాలు ఉండవు అనుకోకుండా, జ్ఞానం వచ్చే వరకు ఏ రూపంలో ప్రతి శరీరంలోనే కష్టం ఉంటుంది సుమారు చెప్పడం కోసం విషయం మీకు చెప్తున్నాను. అంటే ముగింపు ఎక్కడ ఉందంటే జ్ఞానం ఉంది. ముగింపు ఎక్కడ ఉంది, జ్ఞానం వచ్చేటప్పటికి ఇంకా మీకు దుఃఖాలన్నీ ఆరిపోతాయి. ఇంకా అక్కడ జయాలు జయాలని ద్వైత స్థితిని దాటి వెళ్ళిపోతారు. అంటే అన్ని బాధలకి, అన్ని దుఃఖాలకి, ఈ చావులకి, ఈ పుట్టుకలకి పరిష్కారం జ్ఞానం. అది జ్ఞాపించుకోండి. ఈ శరీరం చనిపోవటం, మళ్ళీ కొత్త శరీరం రావటం, మళ్ళీ ఆ శరీరం చనిపోవటం, ఇవన్నిటికీ మీకు బాధపడుతూ కూర్చుంటే కాదు, జ్ఞానం సంపాదించాలి. ఈ బాధల నుంచి ఒక పరిష్కార మార్గం ఉంది. అదేంటది, అది జ్ఞానం. ఉడితే మీకు రోజులు బాగుండేందుకు మాత్రం చేసి ఎప్పుడు ఇలా ఉంటాయనుకోకుండా, ఏదో కాలం వస్తుంది మన శరీరం పోతుంది కదా. కాలం వచ్చినప్పుడు మన శరీరం పోయినప్పుడు ఏకైపోవటం కదా ఆశ్చర్యండి. ఇప్పుడు మనం ఊళ్ళో దొరకాం, మనం అందరం ఏమవుతా అంటే మనకి ఏం నెరవేరని కోరిక ఉంటే ఆ కోరిక నెరవేర్చమని అడుగుతాం. మరి భగవంతుని అడగకపోతే ఎవరిని అడుగుతాం, నెరవేర్చమని అడగచ్చు. కానీ మొదలైన భక్తుల లక్షణం ఏంటంటే, కోరిక నెరవేర్చమని అడగడం. అంటే అడగటంలో పొరపాటు లేదు. మొదలైన భక్తులు ఏం చేస్తారంటే, నీలో ఐక్యం అవటానికి నాలో ఏమైనా లోపాలు ఉన్నాయని చూసి ఆ లోపాలు తొలగించడానికి నువ్వు నాకు సహాయం చేయాలని నిజమైన భక్తులు ప్రార్థిస్తాడు. మిగిలిన భక్తులు కూడా గుళ్ళోకి వెళతాడు, వెళ్ళి ఎలా ప్రార్థిస్తాడు, నాకు ఆ కోరిక నెరవేర్చు, ఈ కోరిక నెరవేర్చు అని అలా ప్రార్థించడు. అదే ప్రార్థిస్తే పొరపాటుని కాదు. కానీ ఎవరైనా భక్తులు ఏం చేస్తారంటే, సిన్సియర్గా భగవంతుడు ఐక్యం అవ్వడానికి ప్రయత్నం చేసేవాడు ఏం చేస్తాడంటే, నాకు మీరే ఐక్యం అవ్వాలండి, ఇంకే శవాలను మళ్ళాను లేదు నాకు. నీలో ఐక్యం అవలేకపోతున్నాను. నువ్వు ఏరు, నేను ఏరు. నీ బేదబుద్ధింత నశించలేదు, బాడబుద్ధి నశించలేదు, వేరుబుద్ధి నశించలేదు. అంటే వేరుబుద్ధి నశించాలంటే నువ్వు ఏరు, నేను ఏరున్న వేరుబుద్ధి నాకు ఎందుకు వస్తుంది? ఎక్కడో దోషం ఉంది, అందుకే బేదబుద్ధి కలుగుతుంది. అసలు రమణ మహర్షి గారు చెప్పారు, మనం ఎవరికైనా సహాయం చేస్తే సహాయం చేసాం అనుకుంటాం. రమణ మహర్షి గారు ఇప్పుడు అలా అనుకోరు, నేను సహాయం చేశాను. ఎవరినైనా మనం ప్రేమగా చూస్తున్నాం అనుకోండి, ఎంత ప్రేమగా చూస్తున్నామండి అని అనుకుంటాం మనం. రమణ మహర్షి గారు కూడా ప్రేమగా చూస్తారు, కానీ వారిని నేను ప్రేమగా చూస్తున్నాను అనుకోరు. ఇంతకు కారణం ఏంటి? ఆయన ప్రేమించిన ఆయనకంటే ఇతరులని, వాళ్ళు మనకంటే ఇతరులని ప్రేమించరు. ప్రేమ ప్రేమ కోసం ఎవరికైనా ఏదైనా సహాయం చేసిన సహాయం కోసమే కానీ నాకంటే వాళ్ళు ఏమి ఉద్దేశం మీద సహాయం చేయరు. అహంకార బుద్ధి ఎక్కడైతే నశించిందో వాళ్ళు కూడా ప్రేమ వస్తుంది, కానీ ఇతరులనే భావం పడుతుందో. అంటే రమణ మహర్షి గారిని ఆయన ఎంత జ్ఞానం, మనం కూడా అంత జ్ఞానం కింద చూసేవాడు. అంటే ఆయన ఎవరికీ మంత్రం లేదు, అది ఆశ్చర్యం. ఆయన ఎవరికీ మంత్రం లేదు, ఆయన ఎంత మహాజ్ఞానం, మనం కూడా అంత మహాజ్ఞానాల కింద చూసేవాడు. ఆ జ్ఞానం గురించి తప్పించి మనం ఏదైనా చెప్పినా మాట నాకు చెప్పబోకుండా అనమాట. ఎందుకంటే ఇంకా ఈ చిల్లర గొడవలు అనవసరం. ఈ చిల్లర గొడవలు, అల్ప గొడవలు, స్వల్ప గొడవలు కూడా మీరు పెట్టుకుని టైం వేస్ట్ చేసుకోండి. మీరు చాలు దగ్గరకు వచ్చేస్తాను. ఎంతకాలం ఉంటాను, ఏ సంవత్సరాలు ఉంటాను ఇక్కడ? అంటే మీరు చిల్లర గొడవలోకి వెళ్ళద్దు. ఏదో అనవసర విషయాలు చెబితే ఆ మాటలు నాకు చెప్పొద్దని చెప్పాను. అంటే పైగా కృష్ణుడు శ్లోకం కూడా చెప్పాడు. ఎప్పుడెప్పుడు మధ్యలో భగవాన్ కృష్ణుడు ఒక శ్లోకంలో ఏం చెప్పాడంటే, ఉన్నది ఆత్మ, ఉన్నది ఈశ్వరుడు, ఉన్నది చైతన్యం, అక్కడే ఆనందం ఉంది, అక్కడే మోక్షం ఉంది. మీరు మీ హృదయంలో వస్తూ ఉండు, ఇతర విషయాలు చింతించకుండా నిరంతరం ఆ వస్తువుని కనుక మీరు చింతిస్తూ ఉంటే, ఇప్పుడే రాబోయే జన్మలో కాదు ఈ జన్మలోనే అది మీరు అయిపోతారని కృష్ణుడు గీతలో చెప్పాడు. నిరంతరం చింతించడం, ఇలా నిరంతరం స్మరించడం, ఇలా నిరంతరం ఆయన ధ్యానం చేయటంలో ఆయన పొందుతాం. అయితే నిరంతరం స్మరించడానికి మన లోపాలు అవి అడ్డొస్తున్నాయి. మన కన్నార పడకూడదు, ఆ లోపాలు తొలగించమని మనం ఈశ్వరుని ప్రార్థించాలి. భూమిలోకి వెళితే ఆ లోపాలు తొలగించమని మనం ప్రార్థించాం. ఏదో నాకు ఆ కోరికలు కావాలి, ఈ కోరికలు కావాలి, పిటిషన్ పెడతాం. అది తప్పని నేను అంటం లేదు, కానీ అది నిజమైన భక్తుల లక్షణం కాదు, అంటే సాధకుడు లక్షణం కాదు. సాధకుడు ఏం చేస్తాడంటే, నాకు సిద్ధి స్థితి కావాలి, నీ స్వరూపం నాకు కావాలి, నువ్వు ఏ చైతన్య స్థాయిలో ఉన్నావో ఆ చైతన్య స్థాయి నాకు కావాలి. నాకు అది రావటం లేదంటే ఏదో నాకు తెలియని లోపల లోపలు ఉన్నాయి. నీ యొక్క సహకారం లేకుండా నేను తొలగించుకోలేను. ఆ వాటిని తొలగించి నీ స్వరూపం నాకు ఏం సాధకుడు ప్రార్థిస్తాడు, సాధకుల లక్షణం. పండు పచ్చిగా ఉన్నప్పుడు తిండిగా ఉంది, తిండిగా ఉన్నాను. అదే పక్కనకు వచ్చినప్పుడు పండయింది అంటాం. అలాగే ఆ కాయి మనకి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు భక్తి అంటాం, అదే ముద్దినప్పుడు జ్ఞానం అంటాం. ఒకేసారి ముద్దుపోతున్నాం మరి, కొంచెం టైం పడుతుంది కదా. మన కంగారు పడిపోయి ఆ తిండిని ముద్దేస్తాం అనుకోండి, అది పండుగ శుభ్రం పుడిపోతాయి. మన కంగారు పడి చెట్టు చిన్న కాయ కోసేసి ముద్దేస్తాం అనుకోండి, చెప్పి తినేద్దాం ముద్దుపోతాయి, అది ముందు ఏమవుతాయి, శుభ్రంగా పుడిపోతాయి. అంటే కంగారు పడకూడదు. మీరు ఏ మార్గంలో అయితే ప్రయాణం చేస్తున్నారో ఆ మార్గంలో ప్రయాణం చేయండి, మీరు తరిస్తారు. మీరు భక్తి మార్గం ద్వారా తరించమని అనుమానం పెట్టుకోండి. మీరు ఆ భక్తి మార్గం ముదిరితే, ఆ భక్తి మార్గం పక్వానికి వస్తే, ఆ భక్తి మార్గం కనుక మీరు నిరంతరం, ఆయన భగవంతుడు కూడా చెప్పాడు, ఎవడైతే నిరంతరం నన్ను స్మరిస్తున్నాడు వాడు నన్ను తీరిగ్గా పొందుతాడని కూడా గీతలో చెప్పాడు. అంటే మీ మార్గంలో మీరు ప్రయాణం చేయండి. ఉపన్యాసాలు చెప్పుకోవాలని ఉన్నాం అనుకోండి, ఎప్పుడో ఆ సందర్భాన్ని బట్టి ఒక మాట చెప్తామో, ఆ మాట తెచ్చుకుని మీరు వేలాడక్కర్లేదు. అంటే మనం ఏ మార్గంలో అయితే ప్రయాణం చేస్తున్నామో ఆ మార్గంలో మనం హృదయపూర్వకంగా సిన్సియర్గా ప్రయాణం చేస్తే అది మనం లభ్యం అవుతుంది. అంతా ఆత్మే. భగవాన్ ఏమంటుందంటే, అంతా ఆత్మే, మీరు ఏదనుకున్నా మీరు ఆత్మే. అంతమంది మనం కూడా ఆత్మగానే చూసేవారు. కొంతమంది ఆత్మను తెలుసుకోవడం ఎలాగండి, ఆత్మను తెలుసుకోవడం ఎలా ఉన్నారంటే, భగవాన్ ఏమన్నారంటే, నువ్వు ఆత్మగానే ఉండి ఆత్మను తెలుసుకోవడం ఎలాగంటే, నీకు నీ ఆత్మ, నువ్వు ఆత్మను సంగతి నీకు తెలియటం లేదు. అంటే ఆత్మ నీకంటే వేరుగా ఉందనుకుంటున్నావు. ఆత్మ అంటే నీకంటే వేరుగా ఉన్న వస్తువుతో ఏదో రోజు నువ్వు విడిపోవడం తప్పదు. ఏదైతే నువ్వు అది తెలుసుకుంటే నీకు ఫిక్స్డ్ స్టేట్, పెర్మనెంట్ స్టేట్, జరిగే ఫిక్స్డ్ స్టేట్, జరిగే పెర్మనెంట్ స్టేట్, ఒక పెర్మనెంట్ స్టేట్. ఈ సావులతోటి, ఈ పుట్టుకులతోటి, ఈ రోగాలతోటి, ఈ శవాలు ముయ్యక్కర్లేకుండా ఒక ఫిక్స్డ్ స్టేట్, ఒక నేస్టెంట్ స్టేట్, ఒక పెర్మనెంట్ స్టేట్, ఒక క్యూర్ స్టేట్, అది ఓటిని హృదయంగా ఉంది. అది అది నీవే, అది నీవు అన్న సంగతి తెలియక అది ఎలా తెలుసుకో, అది ఎలా తెలుసుకోవడం. అయితే అది నీవని తెలుసుకోవడానికి నీ బలహీనతలు అడ్డొస్తున్నాయి. ఆ బలహీనతను తొలగిస్తే ఏదో ఎక్కడో 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 ఏదో ఏదో ఉందనుకున్నాను, అది తెలుసుకున్నాడు తెలుస్తుంది, అది నీ సంగతి. నా గురువు ఎంతవరకు ఎక్కడో బయట ఉన్నాడు బయట ఉన్నాడు అనుకుంటున్నాను నేను. నీ విధంగా ఆత్మ, నీ విధంగా వస్తువుని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నా, ఆ వస్తువుకి గురువుకి భేదం ఏదైనా సంగతి నీకు తెలుస్తున్నా, గురువు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అనుకున్నాను తెలియదని అనుకుంటా. అంటే విధంగా ఉండే వస్తువు మీరేం చేస్తారంటే, భగవాన్ ఏం చేస్తున్నారంటే, మీరు ఎప్పుడైనా పాయసం అంటే మీకు బాగా ఇష్టం అనుకోండి, వయసు అంటే మీకు బాగా ఇష్టం. రామకృష్ణ పరమహంస గారికి జిలేబీ అంటే ఇష్టం, ఒకవేళ గోధుమ పంచడం అంటే ఇష్టం. అది మీకు బహుశా మీకు జిలేబీ అంటే బాగా ఇష్టం అనుకోండి, ఆ జిలేబీ తిన్నప్పుడు మామూలుగా ఇష్టంగా తింటారు, మీకు ఇష్టమైన వస్తువు బాగా ఇష్టంగా తింటారు. ఈ భగవాన్ ఏమంటారంటే ఎంజాయ్ మిస్, మీ హృదయంలో వస్తువుని చూసాం దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో. మీ హృదయంలో ఏ వస్తువు వచ్చిందో దాన్ని ఎంజాయ్ చేసుకోవడం చూసుకో. మీకు శాంతి కావాలంటే ఆ వస్తువుకి మీకు మీ మనసు గురిపెట్టు. మీకు ఆనందం కావాలంటే ఆ వస్తువుని మీరు గురిపెట్టాం. అది మీ జిలేబీ తినేటప్పుడు మీకు ఎంత సంతోషంగా ఉందో, ఎంత బాగుందో, ఎంత బాగుందో అనుకుంటున్నావు. నీ హృదయంలో నిర్మలమైన వస్తువు నీకు జ్ఞాపకం వచ్చేటప్పటికీ అంత మధురంగా ఉండాలి వల్ల అప్పుడే దొరికేది. కానీ మనకి అంత మధురంగా ఉండదు. ఎప్పుడైపోతుంది? 2 నిమిషాలు ధ్యానం చేసినంత 3 నిమిషాలు చేయాలా, 3 నిమిషాలు చేసినట్టు 5 నిమిషాలు చేయాలి, ఎప్పుడు చేసిపోదామని ఎలా చేస్తే లోపల వస్తువు ఎలా ఇష్టంగా చేసి బేరం లోపల అనుకుంటుంది కదా వస్తువు. అది ఎందుకు చేయాలి? నువ్వు జిలేబీ తిన్నప్పుడు ఆ జిలేబీ నువ్వు ఎలా చేస్తున్నావో, పాయసం నోట్లో పోసుకున్నప్పుడు ఆ పాయసాన్ని నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావు, నీకు ఇష్టమైన సినిమాని టీవీలో చూసినప్పుడు ఎంత సంతోషిస్తూ ఉంటారో అని, అలాగే లోపల ఉన్న వస్తువుని ఎంజాయ్ చేయాలి. బ్లిస్ని ఎంజాయ్ చేయాలి, ఆ ఫీల్స్ ఎంజాయ్ చేయాలి, ఆ నేత స్టేషన్ ఎంజాయ్ చేస్తుంటే వస్తువు నీకు లభ్యమవుతుంది. అంటే నీకు వస్తున్నా రాదా అని అనుమానం పెట్టుకోవద్దు. మీకు అందరికీ తరించే యోగం ఉంది కాబట్టి ఈ మార్గం మీద మీకు అందరికీ శ్రద్ధ కలిగింది, విశ్వాసం కలిగింది, ప్రేమ కలిగింది, ఆఖ్యాయత కలిగింది. అంటే వస్తుందా రాదని మీకు అనుమానం వద్దు, వచ్చి చేరట్లేదు. మన సాధన సాధన కళ్ళు మూసుకుని కూర్చోవడం సాధన కాదు, ఇంకే గంటలు కొట్టడం సాధన కాదు. సాధన అంటే జాగ్రత్తగా మనలో చెడు వాసన లేవున్నాయి, మంచి వాసన లేవున్నాయి చూసుకోవటం. చెడు వాసన లేవున్నాయి, మంచి వాసన లేవున్నాయి, ఆ చెడు వాసనని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగించుకుంటూ ఉన్నారు. మంచి వాసన ఏమంటే జాగ్రత్తగా పెంచుకుంటూ రావాలి, అదే సాధన. చెడు వాసన ఉంటే జాగ్రత్తగా తగ్గించుకుంటూ రావాలి, మంచి వాసన ఉంటే జాగ్రత్తగా పోషించుకుంటూ రావాలి. వాటిని తగ్గించుకోవాలి, వీటిని పోషించుకోవాలి. మంచి వాసన అయితే మంచి వాసన కూడా మనసు వేయాలి, అది మనసుకు సంబంధించిందే మంచి వాసన కూడా. అయితే నీ లోపల ఉన్న వస్తువుని తెలియపడతడానికి నీ మంచి వాసనలు సహకరిస్తాయి కాబట్టి ఆ మంచిని పెంచుకో. అదే నువ్వు కాదు, అదే నువ్వు కాదు. కానీ లోపల ఉన్న సత్య వస్తువుని, సద్వస్తువుని నీకు తెలుసుకోవడానికి సహకరిస్తుంది కాబట్టి మంచి వాసన పెంచుకో, మంచి సంస్కారాన్ని పెంచుకో. ఆత్మకి భిన్నంగానే ఉన్నావా? ఆత్మకి భిన్నంగానే లేవయ్యా. ఇవన్నీ కల్పితాలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, తర్వాత సుషిప్త అవస్థ, ఇవన్నీ కల్పితాలు. ఈ అన్నిటి మూడట్లయితే అతీతంగా ఒక ఫిక్స్డ్ స్టేట్మెంట్. అవి తెర, ఈ బొమ్మలు ఏది మన చుట్టుకులు, మన చావులు, మన కష్టాలు, మన నష్టాలు, మన దుఃఖాలు, మన బాధలు, మన భారాలు, ఇవన్నీ చనిపోవడాలు, ఈ పుట్టుకులు, ఈ రోగాలు, ఇవన్నీ కూడా ఏంటంటే వచ్చిపోతూ ఉంటే తెర మీద బొమ్మలాగా. ఈ తెర తెర తెరగడం జరుగుతుంది, సినిమాలు మారుతూ ఉంటాయి. అదే తెర, సినిమా మారినప్పుడు తెర మారదు. తెర తెర పెర్మనెంట్గా ఉంటుంది, సినిమాలు మారుతాయి. అది ఆత్మ పెర్మనెంట్గా ఉంటే వాడికి జంబలు మారుతూ ఉంటాయి. ఆ పెర్మనెంట్ స్టేట్ని పట్టుకోవాలి. అంటే అజ్ఞానం ఏం చేస్తాయంటే అజ్ఞానం చూస్తూ ఉంటాడు, జ్ఞానం చూస్తూ ఉంటాడు బొమ్మను. జ్ఞానం ఏం చేస్తాయంటే బొమ్మను చూస్తున్నప్పటికీ ఆ బొమ్మలకు ఆధారంగా ఉన్న వస్తువుని చూస్తూ ఉంటాడు. అజ్ఞానం ఏం చేస్తాయంటే బొమ్మలనే చూస్తాడు కానీ బొమ్మలకు ఆధారంగా ఉన్న వస్తువుని చూడదు. అంటే వీడికి వికారం వస్తుంది, వాడికి వికారం కాదు. కానీ బొమ్మలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, తెర అలా ఉంటుంది, తెర అది ఫిక్స్డ్గా ఉంటుంది. అలాగే ఫిక్స్డ్గా ఒక స్టేట్ ఉన్నారు ఈ హృదయంలో. ఇదంతా ఫిక్షన్ అనుకోకండి, ఇదంతా కల్పితం అనుకోకండి. ఏమంటే ఒక ఫిక్స్డ్ స్టేట్ ఉంది. ఆ ఫిక్స్డ్ స్టేట్ మీ శరీరం చనిపోయినా ఉన్నా ఇటువంటి శవాలు మీకు ఇంకో కొన్ని 100 శవాలు వచ్చిన లోపల ఒక ఫిక్స్డ్ స్టేట్ ఉంది. ఆ ఫిక్స్డ్ స్టేట్ నిజంగా పట్టుకుంటే నీకు పరమశాంతి అందుతుంది. కృష్ణుడు అంటాడు గీతలో, ఈ లోపల ఉన్న కల్మషాన్ అంతా బయటకు తరిమేసి బయటకు తోడేసి అప్పుడు బ్యాడ్ మ్యాటర్ ఫార్మ్ మ్యాటర్ అది బయటకు బయట దొరికితే అప్పుడు నీకు ఈశ్వర భావం వస్తుంది, బ్రహ్మభావం వస్తుంది, ఆత్మభావం వస్తుంది. కానీ ఈ లోపల కల్మషం ఉండగా ఎలాగో వస్తుంది అన్నాడు. రోగానికి సంబంధించి కింద అక్కడ సజీవంగా లోపల ఉంటే నీకు రోగం పడదు. అదేవిధంగా నీకు చెడు వాసన, చెడు సంస్కారాలకు సంబంధించినటువంటి బీజాలు లోపల ఉంటే నీకు ఆ చెడు వాసనలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఈ కల్మషంతో సాధన చేసి, జపం చేసి, గురువుని ఆశ్రయించి, ఈశ్వరుని ఆశ్రయించి నీలో ఉన్న కల్మషం పోగొట్టుకుంటే అప్పుడు నీకు బ్రహ్మభావన కలుగుతుంది, ఆత్మభావన కలుగుతుంది. ఆ బ్రహ్మభావన కలిగాక మోక్షం ఎక్కడుంది, సుఖం ఎక్కడుంది, శాంతి ఎక్కడుంది, వైకుంఠం ఎక్కడుంది, కైలాసం ఎక్కడుంది, నువ్వు తెలుసుకోక్కర్లేదు. అవే వైకుంఠం నీ దగ్గరకు వస్తుంది, కైలాసం నీ దగ్గరకు వస్తుంది. ఊహించినటువంటి సుఖం వచ్చి నేను వరిస్తే నేను ఎత్తి మీద ఊరుతున్నాడు కృష్ణుడు గీతలో. ఆ నిర్వాణ స్థితి ఎక్కడుంది, ఎక్కడుంది, నువ్వే నిర్వాణ స్థితి దగ్గర అయితే ఇంకా నువ్వేటువంటి అదే వస్తుంది కదా. ఆత్మ విశ్వంతో ఉంది, ఆత్మ విశ్వంతో ఉంది, ఆత్మ ఏం చూడలేదు. ఒకసారి రామచరిత్ర గారు ఆయన లెక్కల్లో నేతడు స్వామి రామచరిత్ర గారు ఆయన సార్ ఆయన రావాలి పైన కూర్చుని నేను ఇక్కడ చెప్పినట్టే అంత ఆత్మే అంత ఆత్మే అనుకుంటున్నాడు. ఇక్కడ పంజాబ్ ఆయన పంజాబ్ అయింది. అంత ఆత్మ అంటే అంత ఆత్మ అంటే అనుకుంటున్నాడు. అంతా ఊటే మిమ్మల్లంతా ఊటే అంత ఆత్మే. ఇప్పటికే మనసుల్లో తేడాలు ఉన్నాయి, దేహాల్లో తేడాలు ఉన్నాయి, రంగుల్లో తేడాలు ఉన్నాయి, కానీ వస్తువు ఒకటే అంతటా ఉంది అంతటా ఉంది. ఆయన డాబా పైన కూర్చొని అనుకుంటున్నాడు, పైకి అనుకుంటున్నాడు రామచంద్ర స్వామి. ఆ అదేంటంటే వాడు చంద్రుడు అక్కడ ఎక్కుతున్నాడు. వాళ్ళు కొంతమందికి తోకలు ఉంటే కానీ కోత లక్షణాలు ఉంటాయి, ఇది తోకలు ఉంటే తక్కువ. ఇప్పుడు లోపం మట్టికి మనుషుల్లాగా ఉంటారు, తోకలు ఉంటే ఉండదు కాబట్టి మన మనుషులను ఉంటాం, కానీ లక్షణాలు మన కోత లక్షణాలు ఉంటాయి, వెనకాల తోక ఉంటుంది అంతే. ఎవడో ఆ రోడ్డంటే ఇవాడు ఏమని ఏమన్నాడంటే అంత ఆత్మే అంత ఆత్మ అంటున్నా ఆ డాబాపై నుంచి చెంగ కొడుకు నీ సంగతి ఇంకా చూస్తాడు. అంటే కాళ్ళు చేతులు దింపే సంతోషంగా ఉండే మీకు అర్థమవుతుంది. అంతే ఆత్మే అంతే ఆత్మే అంతా ఒకటే అంటున్నావు కదా, అంతా ఆత్మ అంతా ఆత్మ ఉంటే నువ్వు ఒక దాబాపై ఉన్న చెండ ముడుకు అప్పుడు ఏంటో తెలుస్తున్నాడు. ఆయన రామ్దేవ్ గారు నేను అంతా ఆత్మ అని చెప్పి ఆత్మ ఏది చోటు నువ్వు చూపిస్తే నేను చెండ పుడుగుతా అన్నాడు. నువ్వు నేను అంతా ఆత్మ అంటున్నాను అంటే పైన ఆత్మ అంటే చెండ లేదని నేను అంటున్నాను, అంటే ఆత్మ ఏది చోటు నువ్వు చూపించు అక్కడ పుడుగుతాను అన్నాడు. ఇంకా నోరు మూసుకున్నాడు. నేను ఏమంటున్నాను పైన ఆత్మండి కింద లేదంటే పోయి కింద నడుకు మనవచ్చు, ఈ పైన కింద కుడి వైపు ఉంది ఎడం వైపు ఉంది కుడి వైపు ఉండేది ఎడం వైపు అలా చెప్పు, కుడి వైపు ఉంది ఎడం వైపు ఉంది పైన ఉంది కొండ ఉంది అంతా నారాయణ స్వరూపమే, లోపల నారాయణ స్వరూపమే బయట నారాయణ స్వరూపమే అంతా ఉంటే ఉన్నది ఉంటే నారాయణ స్వరూపం ఏది చోటు నువ్వు చూపిస్తే నా దొరకటానికి అభ్యంతం లేదన్నాడు రామచరిత్ర. ఆత్మ విషయం ఇంకా ఉంది కాబట్టి నువ్వు పాటుకున్నా పడవపోయినా పని కనంకరంగానే కొనసాగుతుంది. అంటే నీ దేహం ఎందుకు వచ్చిందో ఆ దేహం ద్వారా జరగవలసిన పని జరిగిపోతూ ఉంటుంది. కానీ నువ్వేమనుకుంటావంటే ఏదో నా వల్ల జరుగుతామని నువ్వు అనుకుంటావు. అది ఏంటంటే ప్రపంచంలో ఎందుకు పనికిరాని మనిషి యొక్క అహంభావం ఎందుకు పనికిరాదు. ఎందుకంటే ఆవుపేడ మెరుగు దేవిపేడ మెరుగు ఇంకా పొలంలో వేసి ఉంచి ఒక 4 బస్తాలు ఎక్కువ పండుతాయి. మనిషిని పాడు చేసింది ఎందుకు పనికిరాలి అహంభావం. రమ్మ మనిషి ఏం పని చేయడం తోడు కూర్చుంటాడు అనుకోండి అనుకోని మాట వచ్చి దానికి నష్టం లేదు. ఇంకేది నష్టం లేదంటే నీవు నేనని బ్యాడి బుద్ధి లేదు, స్వాపర అని బ్యాడి బుద్ధి లేదు, లోకవాసం లేదు, దేశవాసం లేదు, శాస్త్రవాసం లేదు, లోకమే లేదు, వాడి బుద్ధులు ఏంటి. కానీ ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్పాడు అర్జునితో నువ్వు పని చేయమని చెప్పాడు. ఇంకేటా మా వాళ్ళు నీ వాళ్ళని బ్యాడ బుద్ధి ఇక్కడ ఉంది, అక్కడ అర్జునుడు ఉంది. నీ మా వాళ్ళు వాళ్ళు కౌరవులు వేరు నేను ఏరని చెప్పి బ్యాడ బుద్ధి అక్కడ ఉంది. ఇక బాగా అర్థం చేసుకోండి, రమా మనిషిలో వాసన లేదు, అర్జునులో వాసన ఉంది. అయితే వాసన ఉన్నప్పుడు వాసన లోపల పెట్టుకుని బయట పని చేయకుండా కూర్చుంటే వాళ్ళు కృష్ణుడు వరకు పైకి ఇచ్చే దంబాచారం. కొంతమంది పై లోపలి వాసన ఉంటాయట పైకి మామూలు సామర్థ్యాన్ని ఉన్నట్టు ఉండటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు దంబాచారులు అన్నారు. ఏంటది దంబాచారులు అంటే మీరు వాసన ఉన్నప్పుడు నువ్వు పని చేయాలి, నువ్వు వాసన ఉన్నప్పుడు నువ్వు పని చేయాలి. ఇది ఉన్నట్టు మీరు మనసులో పెట్టుకోండి. ఏంటంటే అక్కడ వాసన ఉంటుంది అర్జునులో, స్వాపర భేదం ఉంది, నీ వేరు నేను వేరే తెలుసు భేదం ఉంది. అక్కడ రాజ్య కాంక్ష ఉంది. ఏం కాంక్ష ఉంది? రాజ్య కాంక్ష ఉంది అంటే నువ్వు పని చేసి చేరవలసిందే అన్నాడు. అదే రమణ మహర్షికి చెప్పారనుకోండి కృష్ణుడు పిలిచింది అలా చెప్పడు. ఇక్కడ ఏం చేత రాజ్యకాంక్ష ఉంది, కౌరవులు మనకు శత్రువులనుకునే ఇదండి, వాళ్ళు వేరు మనకు వేరే చెప్పిన భేదం ఉంది. ఎన్నిటి చోటు లోపల అయ్యో ఆ భీష్ముడు అంతరవా అని ఆ ద్రోణుడు అంతరవా అని మనం సంపదరవా అని ఆయన తెలియకుండా ఎంతమంది లోపల భగవాను మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇక్కడ కృష్ణుడు చెప్తాడు ఇది రమణ మహర్షి గారు తోచే అద్భుతం అపూర్వం టీచింగ్ చూడండి. ఇక్కడ మాట కౌరవుని చంపడానికి నేను వాళ్ళు కూడా అక్కర్లేదు, వాళ్ళని భగవంతుడు సంతోషించాడు. మానవుడికి అసాధ్యం ఉంది కానీ భగవంతుడికి అసాధ్యం లేదు. ఇప్పుడు కృష్ణుడు చెప్పింది ఏంటంటే ఆ భీష్ముని ఆ ద్రోణుణ్ణి కర్ణుణ్ణి భగవంతుడు సంతోషించాడు కానీ అర్జునుడు చంపారని లోపల అనుకుంటారు ఏదో కాస్త చేతి రూపి గౌరవం సంపాదించుకో అబ్బాయి అంటున్నాడు. అర్జునుడు భీష్ముని చంపేశాడు, కర్ణుని చంపేశాడు, ద్రోణాచార్యుని గురువు అంతర్వాణ్ణి కూడా చంపేశాడు లోకం చెప్పుకుంటుంది, అర్జునుడు గొప్ప వీడని చెప్పుకుంటుంది. అయితే ఆవిడ ఏ యువ చంపక్కర్లేదు ఆత్మ సంతోషించింది అన్నాడు. అంటే ఆత్మ ఎవరైతే సంతోషించిందో గర్భవతులండి ఆమె ఊరికే నువ్వు చంపటం. ఇంకా ఆత్మ చేసేటువంటి దేవుడు చూసి మనం గర్వపడతాం. నీ ద్వారా జరగవలసిందేదో ఆ పని ఈశ్వరుడు చేయించుకు పోతూ ఉంటాడు. ఏ ఉపాధి ద్వారా ఏం జరగాలో అది జరిగిపోతూ ఉంటుంది. అది ఆ సర్వేశ్వరి సంకల్పాన్ని నెరవేర్చాలని దాని శక్తిని వినియోగించాలి అంతే. అంటే ఏం చేయాలంటే సాధన సాధన భగవంతుడు ఏదైతే సంకల్పించాడో భగవంతుడు ఏదైతే మంచిని చెప్పాడు దానికి నువ్వు కొంచెం సహకరించవాలి అదే సాధన. ఏం టీచింగ్ చూడండి, భగవంతుడు ఏదైతే మంచిని చెప్పాడో భగవంతుడు ఏదైతే ఇష్టం భగవంతుడు ఏదైతే సాధనగా అనుకుంటున్నాడు సృష్టిలో దానికి వ్యతిరేకంగా ఉండగా భగవంతుడి యొక్క సంకల్పానికి నువ్వు సహకరించడం కూడా సాధనతో సమానం. అర్థమవుతుందండి మీరు, మీకు బాగా క్లారిటీ వస్తుంది కదండి. అంటే భగవంతుడు ఏదైతే మంచిని చెప్పాడో ఆ మంచి మీరు చెయ్యండి. అప్పుడేమవుతుంది భగవంతుడి యొక్క సంకల్పానికి మీరు సహకరించినట్టు ఎప్పుడైతే సంకల్పానికి మీరు సహకరిస్తున్నారో ఆయన అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారు. ఒక హెడ్మాస్టర్ వచ్చారు భగవాన్ గారు. ఓ హెడ్మాస్టర్ హై స్కూల్ హెడ్మాస్టర్ వచ్చారు భగవాన్ గారు. వచ్చారు ఏమంటున్నారంటే ఇతరులంటే నేను ఎక్కువగా మనసును ఉపయోగించవలసి వస్తున్నప్పుడు అది నిశ్చయం ఎట్లా అవుతుంది, మిగతా మాస్టర్ అంటే నేను ఎక్కువ పని చేయవలసి వస్తుంది, ఒక పక్కన పాఠాలు చెప్పవలసి వస్తుంది, ఒక పక్కన మాస్టర్ని పిల్లల్ని కాయవలసి వస్తుంది, హెడ్మాస్టర్ ఉద్యోగం ఎదురేస్తే మంచి ఏమి కొంచెం పని ఎక్కువగా ఉంది అంటున్నాడండి. ఎవరండి హెడ్మాస్టర్ అంటున్నారు అంటే భగవాన్ గారండి మీరు ఆ ఉద్యోగం ఎదురవుతు అంటే ఉద్యోగం చేయడం ద్వారా మీకు కొన్ని కష్టకాలు తెలుస్తూ ఉంటాయి. పని విడిచిపెట్టద్దు, ఆ పని పని విడిచిపెట్టేస్తే జ్ఞానం రాదు, సమర్థం వస్తుంది. అంటే పని ద్వారా నువ్వు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అంటే రకరకాల మనుషులు ఉంటారు, ఆ మనస్తత్వాలతో ఎలా బిహేవ్ చేయాలో ఎలా ప్రవర్తించాలో కొంత ట్రైనింగ్ అవసరం పని ద్వారా మీకు ఉన్నతోటనే ఉండు. ఎక్కడున్నా అక్కడే పని చెయ్యి, అందరూ కూడా పని విడిచిపెట్టకుండా ఉద్యోగం విడిచిపెట్టద్దు. ప్రతి వాడు ఏమనుకుంటే నా ఉద్యోగం మంచిగా ఉండే ఆడి చేసి ఉద్యోగం మంచిగా అంటారు. వాడుకుంటే కష్టకాలు ఆడుకుంటే ఈడుకుంటే కష్టకాలు ఏకుంటే అది తెలియదు, ఆ ఉద్యోగం మంచిది అంటారు. ఉన్న చోట్ల నుండి చేస్తున్న పనిని చేస్తూ ఉన్నాడు, నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పని విడిచిపెట్టక్కర్లేదు. కంగారు పడదు, నీ లోపల ఉన్నాడు, నువ్వు ఆ పని చేసే శక్తిని వాడు ఇస్తాడు. కంగారు పడదు, నువ్వు పని చేసే శక్తిని వాడు ఇస్తాడు, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అంటే నువ్వు లోపల ఒకడు ఉన్నాడు, నువ్వు కష్టం ఏమన్నా నువ్వు కష్టపడుతున్నావు అనుకో, లోపల చూసేవాడు ఒకడు ఉన్నాడు, నీ దగ్గర పని చేయించుకునే శక్తి వాడు ఇస్తాడు, దాని దగ్గర నీ ఎనర్జీ నీకు ఇస్తాడు. ఒక్కో విషయం మీరు జ్ఞాపకించుకోండి, మనిషికి లోపల శాంతి నీకు దొరకదనుకోండి నీకు శక్తి రాదు. నీ హృదయంలో ఉన్న శాంతి నీకు దొరికితే శక్తి వస్తుంది. నీ హృదయంలో శాంతి నీకు దొరకదనుకోండి నీకు శక్తి రాదు. శాంతి ఎవరికైతే దొరికిందో వాడికి శక్తి దొరుకుతుంది, కానీ శాంతి దొరకకుండా వాడికి శక్తి కలగదు. ఇది మూడు రాసుకుంటే నీకు శక్తి వచ్చేది, లోపల శాంతి నీకు దొరకాలి, లోపల అందాలి, దాన్ని ఎంజాయ్ చెయ్యాలి. ఆ బ్రిస్ని ఆ ఇమోటల్ స్టేట్ని ఆ పీస్ని ఎంజాయ్ చెయ్యాలి. నేను ఎంజాయ్ చేస్తానంటే అప్పుడు మీకు ఎనర్జీ వస్తుంది, మీకు శక్తి వస్తుంది. అప్పుడు మీ చూపుకి శక్తి వస్తుంది, మీ మాటకి శక్తి వస్తుంది, మీ చేతకి శక్తి వస్తుంది. అయితే మీ హృదయంలో శాంతి కనుక నీకు దొరకకపోతే మాట్లాడి ఎవరు మాట్లాడలేదు, ఎవరికి బుర్రకెత్తదు, ఎవరు మాటకి పట్టు వస్తుంది, ఎవరి మాటకి శక్తి వస్తుంది. అంటే లోపల ఎవరికైతే పవిత్రతి ఉందో, లోపల ఎవరికైతే శాంతి ఉందో, ఆ లోపల ఉన్న పవిత్రత, లోపల ఉన్న శాంతి ఎవరికైతే అనుభవంలోకి వస్తుందో వారి మాట సముద్రాలను దాటి బయటకు పోతుంది. చేస్తున్న పనిని చేస్తుండో కంగారు పడకం, నీ చేతిలో ఏ పని ఉందో భగవంతుడు ఏ పని అయితే నీకు చేస్తున్నాడో కంగారు పడిన పని చెయ్యి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ పని ఎలా తప్పించుకుందామా, ఈ పని ఎలా తప్పించుకుందామా, ఈ పని ఎలా తప్పించుకుందామని ఆలోచిస్తూ ఉంటారు. నీకు అర్థమవుతుంది, ఆ చేతిలో పని ఎలా తప్పించుకుందామని ఎలా తప్పించుకుందామని ఆలోచిస్తుంటారు. అలా ఆలోచించే వాళ్ళకి ఏమవుతున్నట్టండి, ఈ పనిని ఎక్కువ చేసేసి రాబోయే జనంలో ఆ పనిని తప్పించుతాడు. నువ్వు పని ఇష్టంగా చేయించి భగవంతుడు మీరు అప్పగించిన పని ఇష్టంగా చేయించావు అనుకుంటే రాబోయే జనంలో నీకు అది ఉండదు. కానీ మనం అలిస్తే ఈ పని ఎలా తప్పించుకున్నాం, ఏ పని అయితే మీరు తప్పించుకున్నాం అనుకున్నాం, రాబోయే జనంలో ఆ పని మీరు సిద్ధమవుతుంది, మీరు మీరు ముట్టుగాలు ముట్టించి ఆ పని మీకు అర్థం చేస్తాడు. అది కర్మ సిద్ధాంతం. అంటే మనం చేసేది ఉదయపూర్వకంగా చేసేస్తే పాత వాసన పోతాయి, కొత్త వాసన రాదు. జన్మకి కారణం వాసన, ప్రపంచంలో బయట ఏదో ఉందనుకుంటాం, బయట ఏంది అంత లోపలే ఉంది. అంటే లోపలన్న కర్మశాన బాగొట్టుకుంటే ఏముంది, అంతా అంతా వస్తువు అంతా ఒకటే సంగతి మీకు తెలుస్తుంది. ఏమి లోపలన్న కర్మశం అంతా బయటకు వచ్చేసిందే, లోపలన్న బుద్ధి అంతా బయటకు వచ్చేసిందే, లోపలన్న ఏదైనా వాసనాదోషం ఉంటే వాసనాదోషం నశించిందే. ఇప్పుడు సుఖం దగ్గరికి వెళ్ళి ఆనందం సుఖం శాంతి వచ్చి ఉరకలేసుకుంటూ ఉరకలేసుకుంటూ వచ్చి నేను వరించి నీ శిరస్సు మీద వాడుతున్నానని చెప్పాడు భగవంతుడు చెప్పిన మాట. అంతేకాదు నీకు బ్రహ్మభావన కలుగుతుంది, ఆత్మభావన కలుగుతుంది. పని చేసేటప్పుడు కూడా ఆత్మచింతన కలిగి కూర్చున్నా నించున్నా తింటున్నా నడుస్తున్నా తినకపోయినా ఎక్కడున్నా ఏ గ్రామంలో ఉన్నా నీ నీ శరీరం దుబ్బలో ఉందా కాకినాడలో ఉందా తాడేపూలో ఆబావద్దు. నీ శవం ఎక్కడతో ఉండాలి, చచ్చిపోయిన తర్వాత ఎక్కడతో ఉండాలి కదండి, శరీరం చచ్చిపోయే వరకు మరి ఎక్కడతో ఉండాలి తర ఉంటామండి. ఇప్పుడు దేవుని మీద కోపం వచ్చింది కాశీ వెళ్ళిపోతాం అనుకో, మరి కాశీలో నీ శవం ఉండాలి కదా. ఇప్పుడు కాశీ మీద కోపం వచ్చింది మరి రామేశ్వరం వెళ్ళిపోతాం అనుకో, రామేశ్వరం చచ్చిపోయి శవం శరీరం చచ్చిపోయిన తర్వాత ఎక్కడతో ఉండాలి కదా. శరీరం ఎక్కడ ఉండదు ప్రధానం కాదు, ఎక్కడతో ఉండాలి నువ్వు దేహ ప్రారంభం బట్టి ఏముందో ఆ శరీరం ఉండవలసిందంటే ఉండనివయ్యా. కానీ నువ్వు పరమాత్మను ధ్యానం చేస్తూ ఉండదు, ఆ పరమాత్మని ధ్యానం చేస్తూ ఉండదు. ఒకవేళ నీ శరీరం ద్వారా భగవంతుడు నీకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని నువ్వు చేస్తుంది, ఆ పని నువ్వు చేస్తుండే పనిలో కలిసి ఒక భగవంతుని ధ్యానం చేస్తూ ఉండు. ఆత్మ ధ్యానం చేస్తూ ఆ పని చేసుకుని, ఆత్మ స్మరిస్తూ ఆ పని చేసుకుని, స్మరించడం వల్ల ధ్యానించడం వల్ల తేలిక ధ్యానాన్ని పొందగలవని ఈశ్వరుడు చెప్పాడు గీతలో. కేవలం స్మరణ వల్ల కూడా ముక్తి కలుగుతుంది. అంటే అరుణాచల మనసు స్మరించు వారల అహం నిర్మలంతో అరుణాచల, అరుణాచల అరుణాచల అరుణాచలని స్మరించడం వల్ల కూడా మోక్షం వస్తుంది అన్నాడు. అంటే అరుణాచలం అంటే మీరు ఏదో సర్వ సర్వ అలా అనుకోకండి. మీరు ఇదే సర్వాగా అరుణాచలం 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 అని సర్వాలు అనుకున్నా మీకు జ్ఞానం వచ్చేస్తుంది. మీరు ఆలోచించి మీకు జ్ఞానం రావటం ఇష్టం రావద్దు అరుణాచలాన్ని మీరు స్మరించండి. ఒకవేళ మీరు ఎలా ఫలంగా చేసుకుంటాం సర్వాగా చేసుకుంటాం అలా అనుకోకండి. మీకు నిజంగా జ్ఞానం ఇష్టం లేదు అని స్మరించొద్దు అరుణాచలం. ఇంతకు ప్రమాదం ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు ఎవరో ఈ పోస్ట్ మాస్టర్ అన్నారు అనుకోండి, ఈ పోస్ట్ మాస్టర్కి వెళ్ళి నమస్కారం పెడతాం అనుకోండి, కానీ మీ వల్ల ఈ పని అవుతుంది అని మీరు ఈ పని చేసి పెట్టాలి పని చేసి పెట్టాలి పని చేసి పెట్టాలి అని వల్ల అయ్యే పని అనుకోండి. మొట్టమొదటి రోజు కాలం ఇంకో రోజు కాలం ఇంకో రోజు అనేది ఏదైతే రోజు మనం ఆశ్రయిస్తున్నారు చేశారనిపిస్తున్నాడు. అలాగే మనం అరుణాచలం 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 అంటే ఆయన డబ్బు ప్రమాదం ఏంటంటే జ్ఞానాన్ని వచ్చేసిస్తుంది. ఇంకా మనం సర్వాగా అరుణాచలం 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 అంటే నిజంగా జ్ఞానాన్ని వచ్చేస్తాడు. అయితే మీకు ఇష్టం లేకపోతే జ్ఞానం ఇష్టం లేకపోతే అరుణాచలం కూడా ఎదుర్కోండి. ఇంకా మీరు ప్రమాదంలో పడకుండా ఉండటం కోసం చెప్తున్నారు అది నిజంగా ఇచ్చేస్తాడు. ఇంకా ఆయన ఆయన దగ్గర ఉన్నది ఇచ్చేస్తాడు. ఆయన మరి ఏదేం చేస్తాడు అరుణాచలం 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 అంటారు అనుకోండి. దీనికి భగవాన్ చెప్పాడండి ఇప్పుడు పోషణిస్తారు మీరు నమస్కారం పెట్టాలనుకుంటే ఏమంటున్నారు భక్తులు ఉంటున్నారు నమస్కారం పెడుతున్నారు అనుకుంటారు అనుకుంటారు కదా లేదు ఉంచదనుకుంటారు అది దేహంతో తాదాక్ష్యం పొందుతున్నారు ఆయన. అలాగే అరుణాచలం ఏం చేస్తున్నాడు శివుడు ఏం చేస్తే సాక్షాత్తు పరమాత్మ దేవమూర్తి అగ్నిమూర్తి జ్ఞానమూర్తి శాంతమూర్తి ఆనందమూర్తి ఆ కొండతో తాదాక్ష్యం పొందుతున్నాడు అసలు ప్రమాదం అక్కడ వచ్చింది అసలు. అంటే మనం ఈ శరీరంతో ఏమైతే తాదాక్ష్యం పొందుతున్నామని ఎవరైనా నమస్కారం పెడితే నాకు నమస్కారం పెడుతున్నారని మనం ఎలా అనుకుంటాము, ఎవరైనా గౌరవిస్తే నన్ను గౌరవిస్తున్నారు నన్ను పాదపూజ చేస్తున్నారని నేను ఎలా అనుకుంటున్నాను, ఆ గురికి ప్రదక్షిణం చేసినా ఆ శివుడికి ఎలా నమస్కారం పెట్టినా నాకు నమస్కారం చేస్తున్నారు నాకు ప్రదక్షిణం చేస్తున్నారు అనుకుంటూ ఉంటాడు. ఇంకా కొండతో తాదాక్ష్యం పొందారు కాబట్టి అంటే ఎప్పుడైతే ఆయన మనం నమస్కారం పెడతాంటారు ఏమనుకుంటాడు శివుడు నాకు నమస్కారం పెడుతున్నారనుకుంటాడు. ఆ దీ ప్రదర్శనం చేస్తాడా ఏమనుకుంటాడు నాకు ప్రదర్శనం చేస్తున్నాడు అనుకుంటాడు. ఇన్ని చదువుకుంటాడు ఆ కొండతో తాదాక్ష్యం పొందారు కాబట్టి అంటే వారి జ్ఞానాన్ని ఇచ్చేసే ప్రమాదం ఉంది. మీ జ్ఞానం అక్కడే ఉన్నప్పుడు ఆయన ఆశ్రయించుంటాడు. నువ్వు ఏ పని చేస్తున్నా ఆత్మకు సంబంధించిన ఈక కలిగి ఉంది, భగవంతుడికి సంబంధించిన స్మరణ కలిగి ఉండు, ఈక కలిగి ఉండు, దాన్ని మరొక ఏం పరగట్టు ఏమి ఈశ్వరుని మరొక అంటే పని చేస్తున్నప్పుడు నువ్వు ఆ చింతన కలిగి ఉండు. పని చేసినా చేయకపోయినా ఈశ్వర చింతన ఈశ్వర జ్ఞానం ఈశ్వర స్మరణ కలిగి ఉండు తొందర పడకు. అంటే నువ్వు చే పని చేసి ఈశ్వర చింతన చేస్తున్నాను కదా ఇంకా మోక్షం రాలేదని మోక్షం వల్ల నాకు తొందర పడకు అది ఆయన చూసుకుంటాడు. నువ్వు చేసే పని నువ్వు శ్రద్ధగా చేస్తే భగవంతుడు చేసే పని ఎప్పుడు చేయాలో ఎక్కడ చేయాలో ఎలా చేయాలో చూసుకుంటాడు. కన్నపల కోసం ఎదురు చూడ చేతిలో ఉన్న పని చక్కగా చేసి వదిలే తర్వాత దాని ఫలితాలు ఎప్పుడు ఇవ్వాలో పిలుస్తాడు. అంటే దాని కన్నపలం కోసం ఎదురు చూడకు అంటే అది నువ్వు చేసి చైతన్యం చేసి వదిలే నువ్వు స్మరణ చేస్తూ ఉండు. మోక్షం ఎప్పుడు ఇవ్వాలో నీకు సుఖాన్ని ఎప్పుడు ఇవ్వాలో ఆ పరమశాంతి ఎప్పుడు నీ కలగజేయాలో అక్కడ ఇస్తాడు విముక్త ఆయన పెట్టుకుంటాడు. దానివల్ల మనస్సు నిశ్చలమవుతుంది. నువ్వు స్మరించగా స్మరించగా ఈశ్వరుడు ధ్యానం చేయగా చేయగా మనస్సు నిర్మలమవుతుంది, మనస్సు నిశ్చలమవుతుంది, మనస్సు కుదురుపడుతుంది, మనస్సు అక్రమ స్థితికి ఎదిగి వెళ్ళిపోతుంది. భగవంతుని స్మరించగా 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 మనస్సు నిశ్చలమవుతుంది, మనస్సు నిర్మలమవుతుంది, మనస్సుకు నిదానం వస్తుంది, మనస్సుకి శాంతి కలుగుతుంది, మనస్సు అక్రమ స్థితి కల్మషం లేని స్థితికి ఎదిగి వెళ్ళిపోతుంది. అంతేకాక తనకు ఆనందమైన ఆత్మలో తన సంబంధాన్ని ఎదిగి ఉంటుంది. అదే ఈ లోపల మన ఉదయంగా ఆత్మ ఉంది, ఈ మనసుకు దుఃఖిలు ఆత్మ. మీకు ఎప్పుడైతే కల్మషం పోయిందో ఈ మనసుకు తెలుస్తున్నప్పుడు మన పుట్టిల్లు ఎక్కడో ఉందనుకుంటున్నాం, మీ ఆత్మలో ఉంది, మన ఇల్లు ఎక్కడో తారేజ్ కూడా ఉందనుకుంటున్నాం, కాకినాడలో ఉందనుకుంటున్నాం, విజయవాడలో ఉందన్నాం, మన ఇల్లు ఎక్కడో ఎక్కడో ఉందనుకుంటున్నాం, మన ఉదయంలో మన ఇల్లు ఉందన్న సంగతి మనసులో కల్మషం పోయిన తర్వాత తెలుస్తున్నట్టు. ఈ మనసు ఏం చేస్తున్నట్టు అక్కడ ఉన్నాయండి ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉందని తిరుగుతూ ఉంటుంది. ఆ లోపల ఉన్నటువంటి ఆ దోషం పోయిన తర్వాత కల్మషం పోయిన తర్వాత అశాంతి పోయిన తర్వాత ఆ మనస్సుకి లోపల ఉన్న ఆత్మకి తనకున్న సంబంధం అది ఇరుకుపడుతున్నట్టు మనస్సుకి. అయితే ఇప్పుడు మీకు లోపల వస్తున్నాను ఇరుకుపడం లేదు తిరుగుతుం లేదు ఎందుకు తిరుగుతుం లేదు మీ లోపల ఉన్న కల్మషం కారణం. అంటే భగవంతుని స్మరించగా 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 కల్మషం నశించిన వెంటనే లోపల మీ మనస్సుకి ఏదైతే నేను నేను అని అనుకుంటున్నారో ఆ నేను అనే తలంతుకి హృదయంలో ఆత్మకు ఉన్న సంబంధం అనుబంధం ఎటర్నల్ ఎంబ్రాస్. అంటే ఇప్పుడు మనకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా కనిపించారనుకోండి ఇలా కౌలించుకుంటాం, మనకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా కనిపించారనుకోండి ఇలా ఎంబ్రాస్ కౌలించుకుంటాం, మంచిగా కౌలించుకుంటాం, ఏ కొన్ని క్షణాలు కౌలించుకుంటాం, మీరు బాగున్నారంటే మీరు బాగున్నారు అనుకుంటాం అంతేకాదండి. ఈ ఆత్మ రాకపోతే ఎప్పుడైనా ఒకసారి కౌలించుకుందంటే నచ్చినట్టు అంచేది మీరు జాగ్రత్తగా ఉండని ఇందులో ఒక రాకండి మీరు అది ఎక్కడైనా ఎంబ్రాస్ ఒక్కసారి ఈ జీవన ఆత్మగా కౌలించుకుంటే అది బయటికి పోగట్టు తన బయటికి వెళ్ళే సమస్య లేదు ఇంకా బయటికి చేపలు లేదు తన స్వరూపాన్ని ఇచ్చి వదిలేస్తాయి. అంటే మామూలుగా సర్దా సర్దాగా మన రాజకీయ నాయకులు కూడా కౌలించుకుంటూ ఉంటారు కదా, ఎక్కువ మనకంటే రాజకీయ నాయకులు బాగా కౌగులించుకుంటారు. మీకు అర్థం, వాళ్ళు మనకంటే ఎక్కువ చిరునవ్వు నవ్వుతారండి, ఎక్కువ కౌగులించారు వాళ్ళు ఏం రాజకీయ నాయకులు. ఈ అనుచరులు దెబ్బలాడుకుంటూ ఉంటారు, వచ్చే వరకు నాయకులు కలిసిపోతూ ఉంటారు, కౌగులించుకుంటూ ఉంటారు. రాకపోయి ఈశ్వరుడు ఒక్కసారి మిమ్మల్ని అలా కౌగులించుకుని ఉంటాను, స్వరూపాన్ని ఇచ్చే వరకు ఆ కౌగులు ఎంత మిమ్మల్ని విడిచిపెట్టదు. జాగ్రత్తగా ఆలోచించుకోండి, కంగారు పడకండి. ఇప్పుడు మామూలుగా ఎవరైనా మనకి ఇష్టమో సరే ఇలా కౌగులించుకుంటాం, వాళ్ళు వదిలేస్తారు మనం వదిలేస్తాం, ఎలాగండి? ఏ సరదా సరదాగా అనుకుంటున్నారని సరదాలేం కాదు ఇక్కడ. ఆ విశ్వానగ్రహం ఒకసారి పొందారంటే ఆ లోపలని ఈశ్వరుడు ఒక్కసారి మిమ్మల్ని అలా కౌగులించుకుని ఉంటాను, స్వరూపాన్ని ఇచ్చే వరకు ఆ కౌగులు ఎంత మిమ్మల్ని విడిచిపెట్టదు. అంటే ముందే బాగా జాగ్రత్తగా ఆలోచించుకోండి, కంగారు పడద్దు అంటున్నారు. మనం రమణ మహర్షి గారు ఏం చదివించలేదు, శుభ్రంగా హాయిగా కూర్చున్నాడు, స్వాభావం అనుకుంటాం. 30 ఏళ్ళ కృష్ణుడికి సమాధానం చెప్పాడు రమణ మహర్షి గారు. 30 ఏళ్ళ కృష్ణుడికి సమాధానాలు చేసేది మనకి ఆ కళ్ళకు కనిపించింది, చెవుడు కనపడుతుంది. ఇంకేదాన్ని పొయిట్గా చేశాడు కాబట్టి. ఆయన చేసిన పని నిర్మలంగా నిశ్చలంగా చేసుకెళ్ళిపోయారు కాబట్టి మనకి తెలియట్లేదు. అంటే జ్ఞానం చేసే పని ఎలా ఉంటుందంటే, భగవాన్ చెప్పారు బొంగరం నిమ్మలుగా తీసినప్పుడు కళ్ళకు కనిపిస్తుంది, బొంగరం చాలా స్పీడ్గా తీసినప్పుడు ఆ బొంగరం ఉండేది నాకు సరిగ్గా కనపడుతుంది. జ్ఞానం చేసే పని అంటే మీ కళ్ళకు అందనంత స్పీడ్లో జ్ఞానం పనిచేస్తూ ఉంటారు. జ్ఞానంతో ముద్దడ్డా అనుకోకండి, మీ కళ్ళకు అందనంత స్పీడ్లో జ్ఞానం పనిచేస్తూ ఉంటారు. మీ కళ్ళకు అందనంత స్పీడ్లో జ్ఞానం పనిచేస్తుంటారు కాబట్టి మీ కళ్ళు అందుకోలేదు కాబట్టి జ్ఞానం పనిచేయలేదని మీకు అనిపిస్తుంది. కాబట్టి ఇంకొక జ్ఞానికి గుర్తింపులు అక్కర్లేదు, ఏంచక్కర్లేదమ్మా, జ్ఞానికి ఎక్కర్లేదు. జ్ఞానికి మనం ఎవరైనా గౌరవంగా చూస్తాం అనుకున్నాం, వారిని గౌరవంగా చూస్తున్నాం, వారిని గౌరవంగా చూస్తాం అనుకుంటాం, దగ్గరవుతుంది. కానీ జ్ఞాని నిజంగా గౌరవంగా చూసినా అలా అందరూ వారిని గౌరవంగా చూస్తున్నాం. ఏం చేద్దా, తనకంటే వేరు కదా ఆ చూడబడేవాడు. మీ అమ్మాయిని బాగా చూస్తున్నారు, మా అమ్మాయిని బాగా చూస్తున్నాను, మా అమ్మాయిని బాగా చూస్తున్నాను, మీ ఇంట్లో కూడా ఈ చుట్టుపక్కల అందరికీ చెప్పటం అది. జ్ఞానం ఎలా చెప్తాడు, అలా నిజంగా అలా చూసినా, జ్ఞానం గౌరవంగా చూసినా నేను చూస్తున్నాను కూడా మనసులో అనుకోడు. ఏం చేద్దంటే ఎవరైతే జ్ఞానం గౌరవిస్తున్నాడో వాడు తనకంటే వేరు కాదు, వేరు కాదని వెనుకలో ఉంటాడు. వెనుకలో ఉండటం కాదు, అవదే మన వస్తువు అయి ఉంటాడు. కంగారు పడకుండా సావధానంగా చెయ్యి. కొంతమంది ఊరికే భయపడిపోతుంటారు, ఏమైపోతుంది ఏమైపోతున్నా కదా, ఏమీ అవ్వదు. నువ్వు నిర్మలంగా ఉండి నిశ్చలంగా ఉండి ఏ విషయం గురించి అయితే నీ భయపడుతున్నారో 100కి 90 అవ్వవు. కానీ ఊహించుకుని ఇదే అయిపోతుంది అలా అయిపోతుంది ఊహించుకోవటం వల్ల నీకు భయం వస్తుంది, నువ్వేం భయపడక్కర్లేదు, నిర్మలంగా ఉండండి. ధ్యానం అభ్యసించు, దానివల్ల మనస్సు నిశ్చలం అవుతుంది. అంతేకాదు తనకి ఆరంభమైన ఆత్మతో సంబంధాన్ని ఎందుకు ఉంటుంది అంటే లోపల చావు లేని వస్తువు ఉంది. ఇప్పుడు మీరు చనిపోయే దేహంతో ఏదైతే అనుబంధం ఉందో ఆ దేహం లేదని ఎవరైనా చెప్పాలండి మీకు? నీకు తెలుస్తాను నా దేహం నాదని సంగతి నీకు తెలుస్తాను. అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఈ దేహంతో అనుబంధం నీకు ఎలా తెలుస్తుందో, నీ రోజు కర్మశం బయటకు వచ్చినప్పుడు నీ లోపల ఉంటుంది ఆ వస్తువు, ఆ సద్వస్తువు, ఆ సాగు లేని వస్తువు నువ్వన్న సంగతి నీకు తెలుస్తాను. అయితే ఇప్పుడు ఎందుకు తెలియట్లేదంటే నీ కర్మశం అడ్డొస్తాను. ఆ కర్మశాన్ని బయటికి తొలగించడానికే ఈ స్మరణలు, ఈ పూజలు, ఈ జపాలు, ఈ ధ్యానాలు, ఈ విచారణలు, ఈ గురి చుట్టూ తిరగటాలు. ఇంకా నేను ప్రేమ సాధించుకోవాలంటే ఓ సర్వేశ్వరుడా, ఓ పరమేశ్వరుడా, మీలో ఐక్యం అవటం కోసం, మీలో లోపం అవటం కోసం, నాలో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను తొలగించి నీ స్వరూపంలో నన్ను కలుపుకు. అది నిజమైన ప్రార్థన. మీ లోకానికి సంబంధించిన విషయాలు ప్రార్థిస్తారనుకో అనుకోండి, ఒకవేళ నెరవేర్చినా ఆ లోకానికి మీకు నెరవేరిన కోరికలు కూడా అంతే లేదు. మన చుట్టాలో మన స్నేహితులు మనతో మాట్లాడాలనుకుని మీకు భయం వేసిపోతుంది. అరుణాచలం వచ్చినప్పుడు 16 సంవత్సరాల కొరవడికి వచ్చాను భగవాన్. ఎవరున్నాడు చుట్టం లేడు, స్నేహితుడు చుట్టం లేడండి, బాల్సిండి సపోర్ట్ ఇచ్చేవాడు ఎవడు లేడా, నేను ఎవరైనా మీడలేడు, ఎవరు చుట్టం లేడు, ఎవరు స్నేహితులు లేడు, ఏమండి ఎక్కడో చెట్టు కింద కూర్చున్నవాడు. అయ్యో మనకి చుట్టం లేడు, మనకి స్నేహితులు లేడు, మీడలేడు, నేను ఏమైనా ఉందండి, నిలిచట్లేదు, ఆత్మచింతన తప్ప ఇంకో చింతనక లేదు. మనకి ఇతర చింతలు వచ్చినప్పుడు చుట్టం లేదు, స్నేహితులు లేదు, వారు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడలేదు, మీరు గౌరవిస్తున్నాడు, ఆడ గౌరవిస్తున్నాడు, ఇటువంటి చిల్లర చింతలు వస్తాయి. మీకు ఆత్మచింతన ఉన్నప్పుడు, ఆత్మ ధ్యాస ఉన్నప్పుడు, ఆత్మ ధ్యానం ఉన్నప్పుడు ఇతర చింతలు చిల్లర చింతలు పుట్టడానికి అవకాశం లేదు. కోరిక వచ్చిన తర్వాత జయించడం కంటే కోరిక మనసులో ఉదయించకుండా చూసుకోవాలి. కోరిక మనసులో ఉదయించకుండా చూసుకోవాలంటే ఆత్మను కౌగులించుకుని ఉండాలి. అంటే ఆత్మ ధ్యాసలో, ఆత్మ ధ్యానంలో, ఆత్మస్మరణలో నిరంతరం తైలధార వలె ఉండాలి. ఎలా ఉండాలి, తైలధార వలె ఉండాలి. మనలో 2 నీళ్ళు ఉన్నాయి, మనలో ఏమున్నాయి, 2 నీళ్ళు ఉన్నాయి, 1 విద్యానీళ్ళు, 2 సత్యనీళ్ళు. మనం ఏం చేస్తామంటే ఈ విద్యానీ అలంకరించుకుని తిరుగుతున్నాం. పుట్టిన మళ్ళీ చనిపోయేవరకు ఈ విద్యానీ పోషించుకుంటాం, విద్యానీ అలంకరించుకుంటున్నాం. ఈ దొంగ నేను నువ్వు విజ్ఞానం అంటే ఏంటి? దొంగ నేను, అబద్ధం నేను, దాని చుట్టూనే తిరుగుతున్నాను. అది ఎదుగంటే ఉంటే అది పంపేస్తాం. అంటే ఏం ఈ ఏం చేయండి, ఈ విజ్ఞానాన్ని తగ్గించుకుంటూ, ఈ విజ్ఞానాన్ని పోగొట్టుకుంటూ, ఈ విజ్ఞానాన్ని అలంకరించకుండా, ఈ విజ్ఞానాన్ని తొలగించుకుంటూ దాన్ని పచ్చబడి వేస్తే దాని మూలం ఏంటో దాన్ని తెలుస్తుంది. అదే విజ్ఞాని ఏమంటున్నట్టండి, నేను ఇల్లు, నా ఇల్లు ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది అనుకుంటున్నాను, నా ఇల్లు నా హృదయంలో ఉంది, అక్కడికే పోదామని బుద్ధి నన్ను కలుగుతున్నది విజ్ఞాని. అంటే విజ్ఞానికి నిజమైన లేనికి ఉన్న అనుబంధం విజ్ఞాని దేశాలకు బయటకు రావడం మానేస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది, హృదయంలో దూరిపోతుంది, హృదయంలో యాక్షన్ అయిపోతుంది. అందుకు కావస్తుందంటే విజ్ఞానాన్ని కంగారు పడిపోతాను. అంటే మీరు జ్ఞాపకించుకోండి, మీరు పునర్జన్మల గురించి ఆలోచించేది విజ్ఞానేనే, మీరు స్వర్గానికి వెళ్తామా నాకాన్ని వెళ్తామని ఆలోచించేది విజ్ఞానేనే, అంటే ఇతర లోకాలకు వెళ్ళేది విజ్ఞానేనే, మళ్ళీ దొంగొచ్చి విజ్ఞానేనే. అంటే ఈ దేహం పోతుందండి, ఈ దేహంతో కలిసి ఉంటుంది విజ్ఞానే, ఈ దేహం చనిపోయిందో కొత్త దేహం వస్తుంది, మళ్ళీ కొత్త దేహంతో కలిసి ఉంటుందండి విజ్ఞానే, మళ్ళీ ఆ దేహం చనిపోయిందో ఇంకో దేహం వస్తుంది, ఆ దేహంతో మళ్ళీ విజ్ఞానం కలిసి ఉంటుందండి. అంటే ఈ దేహంతో కలిసి ఉంటుందండి, దేహంతో కలిసి ఉంది కదా, దేహం వస్తే లోకం వస్తుంది కాబట్టి ఆ విజ్ఞానం ఏం చేయదు, దేహవాసన పట్టుకుని లోకవాసన పట్టుకుని ఉంటుంది. అయితే ఆ విజ్ఞానంలో ఉన్నటువంటి కల్మషం తగ్గుతంటే ఆ విజ్ఞానానికి మూలమైనటువంటి సత్యమైన నేనుతో తనకున్న సంబంధం, తనకున్న అనుబంధం, తనకున్న రిలేషన్షిప్ తెలుస్తుందండి. అప్పుడు దాని హృదయంలోకి వెళ్ళాలని ప్రయాణం చేస్తుంది. అంటే నీ హృదయంలో ఏ వస్తుందో ముందు విజ్ఞానానికి తెలియాలి, దాన్ని శ్రవణం చేయాలి, శ్రవణం చేయాలి, శ్రవణం చేయాలి. మన హృదయంలో అంటే నిజమైన నేనే దేవుడు. అంటే భగవాన్ చెప్తా ఉన్నారు కదా, మీకు కనిపించేందుకు దేవుడు కావాలని, 24 గంటలు కూడా నీకు కూడా ఉండి, నీకు కూడా ఉండి, నీ లోపల ఉండి, నీకు బయట ఉండి, నీకు కూడా ఉండే దేవుడు నీకు కావాలా? ఇంకా 10 నిమిషాలు నీకు కనిపించేందుకు దేవుడు కావాలా? నీకు ఏ దేవుడు కావాలి? 24 గంటలు స్వప్నావస్థలు, జాగ్రత్త అవస్థలు, కృషిక అవస్థలు, ఈ అవస్థ అవస్థ అనగా అన్ని అవస్థల్లోనే సమానముగా ఏకంగా ఉండే దేవుడు నీకు కావాలా? ఇంకా 5 నిమిషాలు ఇంకా మాట్లాడి వెళ్ళిపోయే దేవుడు కావాలా? కొంతమందికి ఆ హృదయంలో ఉన్న నిజం అంటే ఇష్టం ఉండదు. నేను అర్థమవుతున్నాను, ఎందుకు ఇష్టం లేదు చెప్పండి, మీరు ఈ మాటలు ఎక్కడ చెప్పకండి. మరి హృదయంలో ఉన్న నిజం దగ్గరికి మామూలు భక్తులు కూడా అక్కడికి వెళ్ళలేరు, అక్కడికి వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేదంటే మనస్సు ఏం చేస్తుందంటే మనస్సు తన మూలంలో వెళ్ళడం కంటే మనస్సు కల్పించిన విషయాల మీద మనస్సుకి ప్రేమ ఎక్కువ ఉంటుంది. మంత్రం చెయ్యి, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీకృష్ణాయ, ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం శ్రీరామకృష్ణాయ, ఓం నమ శివాయ, అలా అనుకుంటే అలా అనుకుంటానంటున్నాను. ఈ అనుకోటాల భద్రమయ్యా నువ్వు లోపల వెళ్ళంటే అన్నమే అంటున్నాను. గర్భమంటే ఎందుకంటే లోపలికైతే పోతానని తెలుసాను, విధమైన దేవుడు విధంగా ఉన్నాడు, అక్కడ పెడితే తన అస్తిత్వం పోతుందని మనసుకు తెలుసాను. అంటే ఏం చెప్తుంటే మనస్సు కొన్ని విషయాలను కల్పిస్తుంది, మనసు ఏ విషయాలైతే కల్పించిందో అదే కల్పించింది కాబట్టి అతనే దానికి ఇష్టం ఉంటున్నాడు. దేహాన్ని మనసు కల్పించింది, లోకాన్ని మనసు కల్పించింది, ఆ గుళ్ళో ఉన్న దేవుణ్ణి మనసు కల్పించింది. ఆ గుళ్ళో ఉన్న దేవుడికి వెళ్ళి అభిషేకం చేయమంటే చేస్తాను, 4 గంటలు కాబట్టి 5 గంటలు చేస్తాను, తేలి చేస్తాను, పెరిగి చేస్తాను, ఆ పాలు చేస్తాను అంటున్నాడు. నీకు అర్థమవుతుంది, డబ్బులు లేకపోతే అప్పు చేసి చేస్తాను అంటుంది. నువ్వు ఏమీ చేయొద్దు, నువ్వు గుళ్ళోకి వెళ్ళొద్దు, నువ్వు దేహం కూడా వద్దు, లోపం కూడా వద్దు, నువ్వు అప్పులు చేయక్కర్లేదు, నువ్వు లోపలికి వెళ్ళండి అది పట్టుకు చెప్పదంటుంది. దానికి తెలిసి లోపలికి వెళ్తే మన ఇంట్లో ఉన్న సంగతి మూలంలో నిజం ఉన్నప్పటికీ ఆ నిజం అంటే ఇష్టం ఉండదు. తను కల్పించిన విషయాలు మీద మంత్రాలు, నా తంత్రాలు, నా యంత్రాలు, నా పూజలు, నేను చెప్పాలని నేను బాగా ఇష్టపడుతున్నాను. ఇంకా అది కల్పించిన విషయాలు కాబట్టి ఆ పని చేసేది మీరే ఊహించుకోకు. ఏదైనా మంచి పని చేసామంటే నేను చేశాను, నేను చేశాను. ఆత్మ ఆ పని చేసి బుద్ధి నాకు ఇచ్చింది కాబట్టి నేను చేశాను కానీ అది చేయడానికి నేనే పడి ఏం టీచింగ్లో చూడండి. నువ్వు ఏదైనా మంచి పని చేశారనుకోండి, లోపల మీరున్న ఆత్మ ఆ మంచి పని చేసే బుద్ధి ఆత్మలోంచి ఆ ప్రారంభిస్తే పని చేస్తుందా? అంతే కదండి. మీరు మంచి పని ఎప్పుడు చేస్తారు? తలంపు వచ్చాక చేస్తారా, తలంపు రాకుండా చేస్తారా? తలంపు రాకుండా ఎవరు చేయరు. తలంపు మీకు ఆ తలంపు లోపల నుంచి ఎవరు కలిగి చేశారు? లోపల ఆత్మ కలిగి చేసింది. అంటే మంచి ఆ మంచి పని ఎవరు చేసినట్టు ఆత్మ చేసినట్టు, మరి నేను చేశాను, నేను చేశాను అనుకుంటారంటే మీరు కాదు కదా. మరి శాస్త్రీయంగా ఆలోచించినప్పటికీ, అంటే హేతుబద్ధంగా మనం ఆలోచించినప్పటికీ, శాస్త్రవేత్తలుగా మనం ఆలోచించినప్పటికీ, లోపల ఉన్న అదే ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మలో. ఇంకా తలంపు ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మలో నుంచి వచ్చింది. ఇవాళ మంచి పని ఎలా చేశాడు? తలంపు వచ్చాక చేశావు. అయితే ఆ పని ఎవరు చేసినట్టు? ఆత్మ చేసినప్పుడు. నువ్వు చేశావు, నువ్వు చేశావు, నువ్వు రోజు తల్లి ఎప్పుడు పెట్టుకుని పని చేసేది నీరోజు ఊహించుకోకు. అంతా వాటినే పని చేస్తున్నాను. నీ లోపల నా వాటిని ఆ జ్ఞాన ప్రభావం, ఆనంద ప్రభావం, శాంతి ప్రభావం, జ్ఞానగిరి. జ్ఞానగిరి అంటే ఎవరు? అరుణాచలం, అరుణగిరి, జ్ఞానగిరి, ఆనందగిరి, శాంతిగిరి, సుఖగిరి. గిరి అంటే కొండ. అది ఏమి కొండ? రాళ్ళ కొండ కాదు. ఆనందాన్ని ఇచ్చే కొండ, శాంతిని ఇచ్చే కొండ, జ్ఞానాన్ని ఇచ్చే కొండ, సుఖాన్ని ఇచ్చే కొండ. అంటే కొండ 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 రాళ్ళు 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 అనుకుంటున్నాడని జ్ఞానాన్ని ఇచ్చే కొండ. అలాగే సరదా వెళ్తున్నాను, అందరూ వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను, అంటే సరదాగా తిరిగి వస్తున్నాను. ఈ సరదాలు అక్కడ కొద్దు ఎప్పుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చేస్తాడంట. నాకు ఇంత గొడవ వచ్చిన మాట తెలియదండి, ఇప్పుడు అందరూ వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను అలా అనుకోకండి. ఎప్పుడు సరళంలో జ్ఞానం చేసి ఊరుకుంటాడు, మరి నీకు నిరసాపం కనపడదు, ముందు ఆలోచించుకోండి. ఈ సర్వాలు అక్కడ కుదరదు. ఎవరో నలుగురు మిస్మేజ్ చేశారు కూడా వాళ్ళు వాళ్ళు కాకుండా మాట చేయడం వాళ్ళు నలుగురు వేశారు, నేను వేశారంటే అది ఊరుకుంటుంది. నిన్న కూడా కాల్చే చదివేస్తున్నాను, మాకే దిశ కాకుండా మాకు తెలియకుండా ఏదో వారేసారి మనం కూడా సర్వా చేద్దాం, మేము కూడా నిత్యమే చేసేసాం అంటే సర్వా చేస్తే కాకుండా ఊరుకుంటుందో ఈ జ్ఞానిని కూడా అంతే అంటున్నారు భగవాన్. తమ మనిషి గారికి దూరం అక్కర్లేదు, తన ప్రపంచం అంతా దూరం వచ్చింది. గర్భమతంలో ఆ అరుణాచల కవిని ఒక క్షణం కూడా విడిచిపెట్టలేదు. ఆయన శరీరం అక్కడి నుంచి కలవకపోయినా ప్రపంచం అంతా దూరం వచ్చింది. ఆయనకి తీర్పు అక్కర్లేదు, ప్రపంచం అంతా తీర్పు వచ్చింది. ఆయనకి ఏమి అక్కర్లేదు, అన్నీ వచ్చింది. అది ఆత్మ యొక్క వాళ్ళు భాషంగా చూస్తానికి ఏమి చేస్తారు కానీ అన్ని వచ్చింది. అది ఆత్మ యొక్క వైభవం, దైవం యొక్క శక్తి, భగవాన్ వరకింది. అది నా చాలా వచ్చింది కొత్తలో ఆకలి బాధ, ఇప్పుడు అభివృద్ధి బాధ. అది ఆయన అప్పుడు దేహం అలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు దేహం ఎలా ఉండవలసి వస్తుంది, ఆ దేహంతో మనకు సంబంధం ఏంటి, మనం ఎప్పుడు ఒక్కలాగా ఉన్నాము. ఇది ఆత్మ అంటే ఇదండి. ఈ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఎలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఎలా ఉండదు. అప్పుడేమో రాళ్ళ మీద కూర్చోవలసి వచ్చింది, ఇప్పుడు సోమాల మీద కూర్చుంటాను దేహం. ఈ దేహం యొక్క ప్రారంభం అలాగే ఉంది, అప్పుడేమో ఎక్కడ కూర్చుండే రాళ్ళ మీద కూర్చుంది దేహం, ఇప్పుడు ఎక్కడ కూర్చుంటాము, సోపాల మీద కూర్చుంటాం. ఇంకలాంటి లోపల ఉంటుంది శక్తి, లోపల ఉంటుంది శాంతి, లోపల ఉండే చైతన్యం ఉంటే ఈ ప్రారంభం ఎవరిది మాట్లాడు. దేహం యొక్క ప్రారంభం అరుణాచలం వచ్చిన కొత్తలో ఆకలి బాధ, అరుణాచలం వచ్చే ఇప్పుడు ఆశ్రమం పెట్టిన తర్వాత ఆశ్రమం అభివృద్ధి అయిన తర్వాత ఏంటి అభివృద్ధి బాధ. ఇవన్నీ దేహానికి సంబంధించినవి కానీ మాకేం సంబంధం లేదు. మనం మన స్థితి ఎప్పుడు ఒకటి అప్పుడంటే ఇది అరుణాచలం వచ్చిన తర్వాత నేను కొత్తగా సంపాదించిందంటే ఏమి లేదు. అరుణాచలం వచ్చి నేను కొత్తగా సంపాదించిందంటే ఏమి లేదు. మధురై పట్టణంలో ఎప్పుడైతే మరణానుభవం కలిగిందో, మరణానుభవం కలిగినప్పుడే ఆ మరణ భయం నాకు వచ్చినప్పుడే భగవంతుడు ఏం చేశాడంటే, అరుణాచలేశ్వరుడు ఏం చేశాడంటే, నేను ఆరోగ్యంగా ఉండగా తిరిగి చేసేటప్పుడు హై స్కూల్లో చదువుకునేటప్పుడు మరణం ఎలా ఉంటుందో తెలియని నాకు మరణ భయం పెట్టాడు. మరణ భయం పెట్టాడు, మరణం వస్తాను మరణ భయం పెట్టాడు అనుకోలేకపోతే మరణం లేని స్థితికి నన్ను మోసపోయారండి అరుణాచలేశ్వరుడు కృప. నేను హాయిగా కూర్చున్నాను ఇంటికాడ, ఇంటికి వచ్చిందే నాకు మరణ భయం పెట్టాడు ఈశ్వరు. మరణ భయం పెట్టి ఊరుకున్నాడా, ఆ మరణ భయం మనకు వచ్చినప్పుడు అందరినీ ఇంటి వాళ్ళు అందరినీ పిలుస్తాం, చచ్చిపోతున్నాం చచ్చిపోతున్నాం, నేను రెండు మూడు మనం పిలుస్తాం కదా, మనం చనిపోయేసి ఎవరిని పిలవాలని కూడా నాకు అనిపించలేదు. సర్వసాధిలో మనం చనిపోయేప్పుడు అందరూ మీరు రెండు పిలుస్తాం కదండి, అలాగే మనకు ఎవరిని పిలవాలని కూడా అనిపించలేదు. ఇంకేంటే ఆ మరణ భయం పెట్టి దేహానికి మరణం ఎలా ఉంటుందో చూపించి, ఈ దేహం యొక్క మరణానికి నీకు ఏమి సంబంధం లేదని చెప్పి, దేహం మరణించని మరణం లేని వస్తువు అదే అనుకున్నా అనే సంగతి కొన్ని క్షణాల్లో నాకు చూపించి, ఈ దేహానికి మరణం ఎలా ఉంటుందో చూపించి, మరణ భయం ద్వారా ఆ మరణ అనుభవం ద్వారా మరణం లేని స్థితికి అరుణాచలేశ్వరుడు నన్ను మోసి గుర్తుపోయాడు అన్నారు భగవాన్. ఇందుకు మీకు ఎందుకు చెప్తున్నానంటే మాట, నేను మధురైలో ఉండగా ఏది పొందాను, ఆ స్థితి నాకు పరిమితం ఉండిపోయింది, కానీ అరుణాచలం వచ్చిన తర్వాత నేను కొత్తగా పొందిందంటే ఏమీ లేదు. అయితే బోల కోసం అరుణాచలేశ్వరుడు తన డబ్బులు తిరిపించుకుని తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. 54 సంవత్సరం అరుణాచలంలో ఉన్నాడు. అరుణాచలానికి ఆయనకున్న పూర్వం అనుభవం ఏంటంటే, నాకు అక్కడింటి కలిపి 10 రోజులు ఉండాలంటే పుట్టింటి కలిపి 10 రోజులు ఉండాలంటుంది. అరుణాచలం పుట్టింటి కలిపి 10 రోజులు ఉండాలంటే మళ్ళీ అక్కడింటి కలిపి 10 రోజులు. ఈ డాక్టర్లు ఏమంటారంటే, ఎప్పుడు ఈ వైద్యం చూడకపోతామంటే సంక్రాంతి పండుగకి రామేశ్వరంలో కాశీ బొంబాయి వెళ్ళిపోతున్నాం అంటున్నారు. ఈ డాక్టర్లు ఏమంటున్నారంటే, సంక్రాంతి పండుగకి 10 రోజులు మా దగ్గరికి పెద్ద పేషెంట్లు రావండి, ఎప్పుడు ఈరోజు నరసాపురామ దేవాలయం ఎక్కడ పడి ఉంటామని చెప్పి మాకు బొంబాయి వెళ్ళాలంటే బొంబాయి, మెడ్రాస్ వెళ్ళాలంటే మెడ్రాస్, కాశీ వెళ్ళాలంటే వెళ్ళి 10 రోజులు కలిపి వచ్చేస్తున్నామండి. మాకు పెద్ద నష్టం ఉండదు, ఈ దేవాలయం నుంచి పెట్టి వెళ్ళిపోవడం ఏదైనా పండగకు రాదు కదా పేషెంట్లు, ఆ లాభం ఏదో వస్తుంది పెద్ద వచ్చి నష్టం ఉండదు. అంటే సంక్రాంతి సెలెక్ట్ చేసుకున్నామండి, ఏ బొంబాయి మెడ్రాస్ వెళ్ళి వచ్చేస్తున్నాం, అస్మాన దేవాలయం ఉండలేకంటున్నారు. అదే భద కాదు, ఇంటికి చెప్తున్నానండి మీకు అనుబంధం, ఆ కొర జన్మ అనుబంధం. భగవాన్ చెప్తారండి, 54 సంవత్సరం ఈ శరీరం అరుణాచలంలో ఉంది, ఈ అరుణాచలాన్ని విడిచిపెట్టి ఎక్కడికి నేను వెళ్ళిపోదామనే తలంపు కూడా దీనికి రాలేదన్నారండి. అంటే తలంపు వచ్చిన తర్వాత నిర్ణయించుకోవడం కాదు, మీరు అర్థమవుతానండి, తలంపు వచ్చిన తర్వాత నిర్ణయించుకోవడం కాదు, అది అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికి నేను వెళ్ళిపోవాలనే తలంపు కూడా ఉదయించలేదు. అది జన్మంతర అనుబంధం. ఈ లోపల ఒక జ్ఞాన వాచన ఉంది, లోపల అంతర్ వాచన ఉంది, లోపల శక్తి వాచని హృదయంలో ప్రమకిస్తుంది. అది పని చేస్తుంది, అది పని చేసుకుని పోతాను. నీ లోపల నీ శక్తి పని చేసుకుని అది పని చేసుకుంటాను. నువ్వు ఏం చేస్తావంటే ఈ దేహంతో శవంతో తలాక్ష్యం పొంది లోపల ఉన్నటువంటి జ్ఞాన ప్రవాహంతో తలాక్ష్యం పొందుతాను. అంటే అరుణాచలేశ్వరుడు ఏం చేశాడంటే దేహంతో ఇంద్రియాలతో మధురాల పట్టణంతో తలాక్ష్యం పొందుతున్నటువంటి నన్ను తీసుకెళ్ళి ఆ మరణపై చూపించి ఆ భూచి చూపించి నన్ను జ్ఞాన ప్రవాహంలో కలిపేశాడు అయ్యా. అరుణాచలేశ్వరుడు బ్రహ్మత్వం లక్షణం భగవాన్ చెప్పారు. ఆయన ఉపకారం చేస్తాడు కానీ ఎవరికి తెలియని వాటికి ఉపకారం చేస్తున్నట్టు. కొంతమంది దేవుడు దేవుడు కొంతమంది దేవుడు నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనుకుంటూ అనుకోవచ్చు. అరుణాచలేశ్వరుడు తను ఉపకారం చేస్తున్నాను సంగతి ఎవరికి తెలియకూడదు అనుకుంటారు. ఆయన చేసే పని ఏదో మీరు మీరు ఉన్నారనుకోండి, ఒక మీకు జ్ఞానం ఇవ్వాలనుకున్నాను అరుణాచలేశ్వరుడు, మీ పక్కన నరసాపురం అమ్మగారు కూర్చున్నారు, నరసాపురం అమ్మగారు కూడా తెలియకుండా మీకు ఇచ్చేస్తారు. చేసే పనిగా సైలెంట్ గా చేసేసి శుభా ఉండట్లేదు. అరుణాచలేశ్వరుడు పచ్చారు కదట్టు ఆయన ఏ మనిషిని ఏ సహాయం చేయాలనుకున్నాడు అది సైలెంట్ గా చేసేస్తారు. కానీ ఆ పక్కన కూర్చుని వాళ్ళు కూడా తెలియదు కూడా. నువ్వు తొందర పడకుండా నిదానంగా చేస్తే నీ ముందు నీకు ఏ విధానం అవరోధం కానవసరం లేదు. ఇందుకే హిడ్నాస్టార్కి చెప్పే బాలని ఇక్కడికి వచ్చాం, ఎక్కడో హిడ్నాస్టార్ని మొదలుపెట్టాము, ఇక్కడ నీతిగా ఉండేది మొట్టమొదటి మీటింగ్ ప్రారంభంలో హిడ్నాస్టార్. నువ్వు గడివారం చూసుకుంటున్నాను, నేను చేతులు ఉంటే కదా గడివారు. నీకు అర్థమవుతుందంటే అలాగే మనం అందరం చచ్చిపోయిన తర్వాత దేహాలు చూసుకుంటూ ఉంటాను. ఇలా గడియారం గడియారం చేతులు లేదని రిపేర్కి ఇచ్చాను అది నీకు అర్థమవుతుందండి. కానీ అలవాటు ఉండగలని గడియారం చేతులు పెట్టుకుని అలవాటు ఎలా చూసుకుంటాను. మన శరీరం చచ్చిపోయిన తర్వాత 15 రోజులు ఏమైపోయింది దొంగలో మన దేహం ఉండి సరదాగా సినిమాకి వెళ్ళి పనికి వెళ్ళి సైకిల్ మీద తిరిగి ఏమైంది ఏమైందని చూసుకుంటాం. అలవాటు 70 ఏళ్ళు 80 ఏళ్ళు శవంలో ఉంటాం మనం. ఈ శరీరాన్ని చచ్చిపోయిన వెంటనే మర్చిపోవడం మనం సుమారు 1 నెల జ్ఞాపకం ఉంటున్నాను. అంటే ఏమైంది ఇప్పుడు దొంగలో మన శరీరం ఉంది కదా, ఏం చేశారు ఏం చేశారని వారికి ఏం చేశారు ఏం చేశారంటే మీరు చచ్చిపోయిన 4 గంటలు దాన్ని కాల్ చేస్తారు. తర్వాత వారికి తెలుస్తుంది కొంతకాలం ఆలోచించుకుంటూ ఏమైంది మీ శరీరం చూసుకున్నాకా ఏమైంది బలవంతం దానిపట్ల ఆడపడ రిపేర్కి ఇచ్చాను ఇప్పుడు నాకు అడగాను కదండి. అలాగే చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది నా దేహం ఏంటి నా దేహం ఏంటి టైం నాన్న గంటలేదా ఏమైంది ఎక్కడ ఉంది తనకు సినిమా పిల్లలు చూసి వస్తుంది ఇలా అనుకునేప్పటికి అప్పుడు కొంతకాలం నివారించాక ఇంకా దేహం కాల్ చేశారు దుమ శ్మశానంలో అది ఇంకా మనకు కనపడదు అది పోయిందో నాకు అర్థమైన తర్వాత దాని కూడా వదులుకుంటాడు. 20 రోజులు నెలలు తీరించేస్తున్నా పాత దేహం జ్ఞాపకం వస్తా ఉంటుంది నీ జీవుడికి. ఇంకా రోజు తొలకెళ్ళి వస్తూ ఉంటుందండి ఈ దూరంలో మనం ఈ రోడ్లు మీద తిరుగుతూ ఉంటుందండి. ఇక్కడ పూజలు ఎన్నో పూజలు చేసుకుంటుందండి ఆ దేహం. ఆ శరీరంతో ఏం చేస్తారు కానీ ఉత్తర పొలము దక్షిణ పొలము పన్నెండు పొలం వెళ్ళి వస్తూ ఉంటుందండి. అంటే చచ్చిపోయిన తర్వాత కూడా మనం దేహం వెతుక్కుంటాం సమాధానం చెబుతున్నానండి. అంటే ఎన్ని విడిందే కాదు జ్ఞాపకం వస్తాయండి మనకి. రమణమహర్షి గారి ప్రశ్నలు సమాధానం ఎలా ఉంటాయించండి. భారతదేశానికి ఎంతమంది నాయకులు ఈ దేశానికి సేవ చేస్తున్నారండి, దేశం ఎక్కడ బాగుపడతాయంటే అడిగారండి ఒక ఆయన. ఈ దేశంలో సుమారు 90 పార్టీలు ఉన్నాయి. ఈ 90 పార్టీలు కూడా ఏమంటున్నాయంటే మేము దేశం కోసం పుట్టాం దేశానికి సేవ చేస్తున్నామని చూస్తున్నారు. మరి ఇంతమంది దేశాన్ని సేవ చేస్తాంటే దేశం బాగుపడతాయంటే అడిగారు. అది భగవాన్ చెప్తారు ఆ పని చేసేవాడికి కేంద్రం అహంకారం. బాగా అర్థం చేసుకోండి, ఆ పని చేసేవాడికి కేంద్రం ఏంటి అహంకారం. అహంకారాన్ని కేంద్రంలో పెట్టుకుని పని చేస్తున్నా దేశం ఎక్కడ బాగుపడుతున్నాడు. మన ఆయన సరేండి వాళ్ళ నాయకుల మాట ఎదురు మన ఆయన అహంకారాన్ని కేంద్రంలో పెట్టుకుని పనిచేస్తే మనం ఎవరికైతే ఉపకారం చేసాము వాళ్ళు బాగుపడరు మనం బాగుపడము. కానీ వాళ్ళ మనసుకు చల్లడం ఉండదు మన మనసుకు చల్లడం ఉండదు, వాళ్ళకు కుదురుండని ఉండదు మనకు కుదురు ఉండదు. అహంకారాన్ని కేంద్రంగా పెట్టుకుని మామూలుగానే ఊరికి సేవ చేసినాం ఆ ఊళ్ళో శాంతంగా ఉంటారు మనం శాంతంగా ఊళ్ళో సుఖపడరు. ఇప్పుడు చేస్తే చేసిన వాళ్ళు మనం సుఖంగా ఉంటే మనం సుఖం అహంకారం అటువంటి వాళ్ళు వాళ్ళకి దేశాన్ని కేంద్రంగా పెట్టుకుని పనిచేస్తే దేశం బాగుపడుతుంది. కానీ మానవుడు అహంకారాన్ని కేంద్రంగా పెట్టుకుని పనిచేస్తే దేశం ఎలా బాగుపడుతుంది. ఇందుకు భగవాన్ ఏం చెప్తారండి, వాళ్ళు దేశాన్ని కేంద్రంగా పెట్టుకుని పనిచేస్తే దేశం బాగుపడుతుంది కానీ వాళ్ళ కేంద్రం దేశం కాదు వాళ్ళ అహంకారం. అమెరికాలో రోజుకి 3000 మంది కొత్తగా చీరకి కాల్చడం నేర్చుకుంటున్నారు. మీ కారణం ఏంటంటే డబ్బు అంటున్నారు అన్నాడు. తల్లిదండ్రులు బాగా సంపాదించేసండి వాళ్ళు పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు ఏమంటుంటారు మీ పిల్లలందరూ శుభ్రంగా బాగుపడిపోతారు అనుకుంటారటండి కానీ శుభ్రంగా పాడైపోతారనుకోండి. తల్లిదండ్రులు బాగా సంపాదించేసి బాగా సంపాదించేసి ఆడి బుర్ర కొట్టి ఏడు బుర్ర కొట్టి బాగా ఎడ్యుకేషన్ పెంచేసి బాగా సంపాదించేస్తే మన పిల్లలు బాగుపడిపోతారని వీళ్ళు అనుకుంటారటండి. పాప ఆ 100 రూపాయలు శుభ్రంగా పాడైపోతారు, ఏ అలవాట్లు కూడా వస్తాయి. ఇంకా డబ్బు క్రియేట్ చేస్తుంది లేని అలవాటు. అంటే డబ్బు కలిగించే అవసరాలు పెరుగుతాయి, అలవాట్లు పెరుగుతాయి, కోరికలు పెరుగుతాయి. అంటే ఎన్ని మన ప్రశ్నలు అంటున్నాను మీరు ఎక్కడ చూశారు ఈ మధ్య అమెరికా రోజుకు 3000 మంది సిగరెట్లు నేర్చుకుంటారు ఏం అలవాటు లేని వాళ్ళు కూడా. అమెరికాను చూసి మనం నేర్చుకునేది అంటే పనేది ఆయన తా ఎవరు ఆయన థైరుడు, ఆయన థైరుడు అంటా ఉంటారు, పని చేస్తూ ఉంటారు. ఆయన థైరుడు అంటూ ఉంటారు, కానీ ఉడితే థైరుడ్ పోతున్నాను అంటే కానీ హెల్మెట్ విడిచిపెట్టాను. అనిపిస్తుంది, వర్క్ ఇస్ వర్షిప్, వర్క్ ఇస్ గాడ్. ఇప్పుడు పోస్ట్ మాస్టర్కి నేను బత్తాకాయ ఇచ్చానుకోండి, ఇక్కడ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారండి? పోస్ట్ మాస్టర్కి నాన్నగారు బత్తాకాయ ఇచ్చారనుకుంటారు. ఇది లోకం చూసింది, కానీ నేను ఎట్లా బత్తాకాయని చూడట్లేదు. నేను పోస్ట్ మాస్టర్ చేతిలో బత్తాకాయ పెట్టినప్పుడు ఏ తలంపు తోటి పెట్టాను, ఇంటికి పెట్టాను ఆ బత్తాకాయ పోస్ట్ మాస్టర్ చేతిలో ఆ తలంపు చూస్తాడు, కానీ బత్తాకాయ దేవుడు చూడట్లేదు. వాడి దేవుడు మీ సబ్జెక్ట్ అర్థమవుతుందండి, వాడి దేవుడు. లోకానికి అంచేది దైవ దృష్టి ఉండదు, చర్మ దృష్టి, జగద్ది దృష్టి. లోకానికి అంచేది చర్మ దృష్టి ఉంటుంది, దైవ దృష్టి ఉండదు. కానీ దేవుడు ఏం చూస్తాడంటే నువ్వు ఏ పని చేసినా ఆ పని చేసేటప్పుడు తలంపు ఏ తలంపుతో పని చేస్తున్నాడు. లోకం బాధ్యంగా చేసి పని చూస్తుంది, కానీ దేవుడు ఏం చూస్తాడు? నువ్వు ఆ పని చేసేటప్పుడు ఏ తలంపుతో ఆ పని చేస్తున్నావు, అది ముఖ్యం దేవుడికి. సన్యాసం అంటే ఎర్రమట్టలో కట్టుకోవడం కాదు, తెల్లబట్టలు తీసేసి ఎర్రమట్టలు కట్టుకుంటే సన్యాసం కాదు. పోస్ట్ మినిస్టర్ పోస్ట్ ఆఫీస్లో ఎలా పనిచేస్తున్నారు, ఇంటిగారు కూడా అలా పనిచేస్తే పోస్ట్ మినిస్టర్ సన్యాసి అంటారు. సన్యాసి అంటే ఎవరికి ఎంత వండర్ఫుల్ టీచింగ్ చూడండి. పోస్ట్ మినిస్టర్ పోస్ట్ ఆఫీస్లో ఎలా పనిచేస్తున్నారు, ఇంటిగారు కూడా ఆయన అలా పనిచేసి నేర్చుకుంటే అది సన్యాసి అంటారు. ఆయన తెలబట్టు పెట్టుకునే సన్యాసి అంటే తెలుసుకో ఎలా భగవాన్ చెప్తారో చెప్పండి. పోస్ట్ ఆఫీస్లో కవర్లు కానీ కార్డులు కానీ రోజు అక్కడ అన్నం అనుకోండి, ఆయనకి ఏం బాధ రాదు. ఒక రోజు ఏం చెప్తారో కవర్లు అమ్మేసి వెళ్ళిపోయి ఆయన సంతోషం కాదు, ఇంచేదంటే గవర్నమెంట్ దాని సొంతం కాదు. అలాగే నీ ఇంటికాడు చేసే పని కూడా దేవుడి పని కాదు, నీ సొంత పని కాదనుకుంటుంది. దేవుడి పని నువ్వు సొంత పని కాదు అనుకుని చేస్తే నువ్వు సన్యాసు. ఏం అపూర్వమైన టీచింగ్లో చూడండి, డిఫికల్ట్ టీచింగ్. అంటే పోస్ట్ మాస్టర్ పోస్ట్ ఆఫీస్లో పని ఎలా చేస్తున్నారు, ఇంటికాడు కూడా అలా పని చేసుకుంటే వాడు సన్యాసి. ఆయనకి సంతోషం లేదు, దుఃఖం లేదు పోస్ట్ ఆఫీస్లో. ఇంటికాడు కూడా నాకు దేవుడి పని, ఇది నా పని కాదు, నీ దేవుడి పని అనుకుని వచ్చేది. ఒకవేళ మీ ఇంట్లో మీ వ్యక్తి మందరం మీరు ప్రేమగా చూస్తున్నారనుకోండి, చూడండి ప్రేమగానే చూడండి, బాగానే చూడండి, అసూయగా చూడండి, ప్రేమగానే చూడండి. మంచిదే, ఈ కుటుంబం నా కుటుంబం కాదు, ఈ దేవుడి కుటుంబమే. దీనికి కుటుంబానికి యజమాని నేను కాదు, దేవుడు యజమాని అనే భావనతోటి అనే తలంపుతోటి మీరు చేయండి పని. మీరు కూడా సన్యాసి ఏది చూసి మీకు ఎక్కడ కనిపిస్తుంది? ఇది నిజమైన సన్యాసం అంటే ఇది ఇది ఇంటికి యజమాని నువ్వు కాదు, ఇంటికి యజమాని ఎవరు? దేవుడే. అంటే నా పని కానీ దేవుడి పని చేస్తున్నాను, ఇంటికి పని చేసి అప్పుడు ఎవరు అవుతావు? సన్యాసి అవుతావు. బయటకు మీరు ఏం బట్టలు వేసుకున్నారు, తెల్ల బట్టలు వేసుకున్నారు, కానీ ఈ భావంతో ఈ భావన మీకు ఎక్కడ వస్తుంది? మనసులో వస్తుంది. అంటే మీకు ఆ మనసులో కనుక సన్యాసం కలిగితే మీరు మీకు సన్యాసి లెక్క తెల్ల బట్టలు వేసుకున్నా. సన్యాసం మనసులో ఉంది కానీ దేహంలో లేదు అయ్యా అంటున్నారు భగవానికి. నీ ఇంటి పని దేవుడి పనిగా చేసుకో, సన్యాసం అనేది శరీరానికి సంబంధించింది కాదు. శరీరానికి సన్యాసం అందరూ తీసేసుకోవచ్చు, తెల్ల బట్టలు తీసేయడానికి చెప్పండి, ఎర్రబట్టలు వేసుకోవడానికి చెప్పండి. సన్యాసం అనేది మనస్సుకు సంబంధించింది, మీ భావనకు సంబంధించింది, మీ తలంపుకు సంబంధించింది. బ్రహ్మ మనిషి గారిని ఒకరోజు అడిగారండి, నాకు సన్యాసం ఇవ్వండి అన్నారు. భగవాన్ గారు నేనే సన్యాసం కాదు, మీకు ఏం సన్యాసం ఇస్తాను కదా అన్నారు. అంటే మీ తమ్ముడికి సన్యాసం ఇచ్చారు కదా అన్నారు. అన్నాడు ఆయన అన్నారు, భగవాన్ మా తమ్ముడు అర్ధనా సన్యాసి అన్నారు. అంటే అర్ధనా సన్యాసి అంటే ఏం చెప్పండి, ఆయన ఒకసారి తెలబానికి సన్యాసం పుచ్చుకోవాలని తెలిసినట్టు వాళ్ళ తమ్ముడు అర్థం పెట్టి బజార్లో తిరుగుణం వాళ్ళ తమ్ముడు రంగు కొనుక్కున్నాడు, ఒక కొత్త బట్టలు కొనుక్కున్నాడు, ఒక బాల్యాన్ని రంగు నుండి కలిపేశాడు, ఆ తెల్ల బట్టలు రంగు నుండి తిప్పేశాడు, తిప్పేసి ఆ బట్టలు ఆరబెట్టేసి మర్చిపోయి ఆ తెల్ల ఎర్ర బట్టలు కట్టేసుకున్నాడు. అంటే ఒక అర్ధనాతోటి పూర్వం అనాలు అర్ధనాలు ఉండేవి, ఇప్పుడు లేవు రెండు. ఒక అర్ధనాతోటి అది సన్యాసి అయిపోయాడు, వాడే సన్యాసి అంటే నేను ఇచ్చానంటే అది నేను ఇచ్చానంటే అది మెచ్చుకోవడం అంటే నేను సన్యాసం కాదు కదా. అంటే ఒక అర్ధనా ఖర్చు పెడితే వాడు సన్యాసి అయిపోయాడు అన్నారు. అంటే సన్యాసం ఎక్కడ ఉందండి? శరీరంలో లేదు, బట్టల్లో లేదు, ఎక్కడ మీ మనస్సులో ఉంది. అంటే నువ్వు చేసే తలంపులో నీకున్న భావాన్ని బట్టి సన్యాసం వస్తుంది. నీ సన్యాసస్థితి నీకు ఎప్పుడు వస్తుందంటే నువ్వు చేసి నీకున్న తలంపుని బట్టి నీకున్న భావాన్ని బట్టి నీకు సన్యాసస్థితి వస్తుంది. కానీ నీ బట్టలోని నీ బట్టలు మార్చుకోవడం వల్ల దేహానికి సంబంధించింది కాదు సన్యాసం, మనస్సుకు సంబంధించింది అని ఎవరితో చెప్తున్నారండి? హెడ్మాస్టర్తో చెప్తున్నారు. ఇప్పుడు ఇంటికి హెడ్మాస్టర్కి భగవాన్ ఏం చెబుతున్నారు? ఓ పక్కన పాఠాలు చెబుతున్నారు, ఓ పక్కన అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. మామూలు తీసుకున్నారు, నాలుగు మాటలు చెప్పి బయటకు వచ్చేస్తారు. హెడ్మాస్టర్ మరి ఆ పిల్లలందరూ వెళ్ళే వరకు ఉండాలి, మేస్టర్ అందరూ వెళ్ళే వరకు ఉండాలి, కొన్ని బాధ్యత ఉంటాయండి. ఆడగారికి పేచీలు వస్తానుకుని తమ్ముడు చేస్తారు. ఇప్పుడు భగవాన్ అంటున్నారంటే రెండు ఛాన్సులు, రెండు అవకాశాలు నీకు వచ్చాయి. ఒకటి టీచింగ్ వల్ల ప్రొఫెషన్సీ, అండ్ అడ్మినిస్ట్రేషన్ వల్ల ఎఫిషియన్సీ, అది ప్రొఫిషియన్సీ ఎఫిషియన్సీ. మీరు ఎఫిషియన్సీ నేర్చుకుంటున్నా ప్రొఫిషియన్సీ నేర్చుకుంటున్నా అంటే రెండు మంచిదే. ఆ పని విడిచిపెట్టేకు, ఏదో మొట్టమొదటి కొంచెం కష్టంగా ఉంటుంది. ముందు మనం నడక నేర్చుకునేందుకు కొంచెం కష్టంగా ఉంటుంది, పడిపోతాము పడిపోతామని. నడక బాగా అలవాటు అయిపోయిన తర్వాత పడిపోతామనే భయం ఉండదు. అంటే మీరు రెండు ఆ ఎడ్మినిస్ట్ర పదవి ఏదో భగవంతుడు మీకు ఇచ్చాడు, ఆ పదవి ఏదో అది కొంచెం జాగ్రత్తగా చేసుకో. మన వల్ల మీకు అడ్మినిస్ట్రేషన్ తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎఫిషియన్సీ తెలుస్తుంది. సరే టీచింగ్లో ప్రొఫిషియన్సీ, అడ్మినిస్ట్రేషన్లో ఎఫిషియన్సీ, ఈ రెండు నేర్చుకోవడం మంచిదే అన్నారు. అంటే అడ్మినిస్ట్ర పదం ఎదురుద్దు, ఎంతకాలం మీరు ఎల్సీడీ రిటైర్ అవుతావో ఆ రిటైర్ అయ్యే వరకు జాగ్రత్తగా చేసుకో, ఆ రిటైర్ అయ్యే వరకు మీరు ఫైర్ అవ్వకుండా చూసుకో. మన సాధనకు ముగింపు ఎప్పుడన్నా సాధనకు ముగింపు మోక్షం, సాధనకు ముగింపైన మోక్షం వచ్చే వరకు సాధన ఆపు చేయకూడదు. దర్శించండి ఆ ముగింపు పొందాలి, ఆ కంక్లూజన్కి వెళ్ళాలి, అప్పుడు సాధన ఆపు. ఈ రోజు సాధన ప్రయత్నం మానకూడదు.
నారాయణ.